ఒక విగ్రహాన్ని పెట్టుకుని మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటాడు. అది అడగవచ్చు, కానీ భక్తి యొక్క ముఖ్య లక్షణం భక్తి యొక్క గమ్యం అది కాదు. భక్తి యొక్క గమ్యం ఏమిటి? మన హృదయంలో ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ సత్యం గురించి చేర్చే పని భక్తి చేసే పని. మనకు ఫార్మాలిటీస్ ముఖ్యం కాదు, ఈ దండలు ఈ పొట్టుకులు అది ముఖ్యం కాదు. ఇంకా ఇంచేదంటే మన జీవితంలో ఈ భక్తి పేరు మీద కూడా అప్రమాణమైన విషయాలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం, ప్రమాణమైన విషయాన్ని వదిలేస్తున్నాం. ఒక రకంగా నన్ను అడిగితే ఈ భక్తులను మన అందరం కూడా భౌతికవాదమే. మనం భౌతికవాదం ఆక్షేపిస్తాం కానీ మనం కూడా భౌతికవాదమే. ఈ శరీరం భౌతికమైందా అభౌతికమైందా? భౌతికమైంది. అంటే మన కేంద్రం దేని కేంద్రం పెట్టుకు జీవిస్తున్నాం శరీరం. అంటే ఇది భౌతికమైన లేదు, మనం భౌతికమే. మనం అనుకుంటున్నాం మన భక్తులని ఆధ్యాత్మికంగా ఏదో అభివృద్ధిలో గుర్తిస్తాను. భక్తులు కూడా భౌతికవాళ్ళు క్రియలు గురించి అడుగుతున్నారు. ప్రవాణి తగ్గించమను లేకపోతే ఇంకొకటి అంశాలని జాగ్రత్తగా చూడమని ఏదైనా దేవుని గురించి కూడా అడుగుతాను. భగవంతుని ఇల్లు ప్లాట్ తీసినా గుడి కట్టించినా గోపురాలు కట్టించినా ఈ సెంటర్ ఏది దేహమే. ఇది భౌతికం అభౌతికం ఇది రాదు. ఇది భౌతికమైంది అభౌతికమైంది కాదు. అంటే మనం అందరం కూడా భౌతికవాళ్ళు. అంటే జీవితంలో ఫార్మాలిటీస్కి ఎక్కువ విలువిచ్చి నేను గమ్యం మర్చిపోతున్నాను. భక్తి యొక్క గమ్యం ఏమిటి? నేను ఎవడను, నాలో ఉన్న సుఖస్థానం ఏదో, ఆ సుఖస్థానంలోకి నాకు ప్రయాణానికి సహాయం చేసేదే భక్తి. నాలో ఒక సుఖస్థానం ఉంది, ఆ సుఖస్థానాన్ని పుణ్యింపజేసింది భక్తి. అదే ముఖ్యమే. మన శరీరానికి ఆది ఉంది, మన శరీరానికి అంతం ఉంది. సత్యానికి ఆది లేదు, సత్యానికి అంతం లేదు. అంతము లేని స్థితిని మనలో ఆవిష్కరింపజేయడానికి సహకరించే భక్తి. భక్తుడికి భయం ఉండదు. నాకు ఏదైనా కారణంగా భయం ఇస్తుంటే భక్తి లేనట్టు. అంటే మనసును నిర్మూలన చేసుకోవడానికి ప్రయత్నించాను. సత్యం శాశ్వతమైన లోకాన్ని చూసి భ్రాంతి పడుతున్నంత కాదు, దేహాన్ని చూసి భ్రమ పడుతున్నంత కాదు సత్యం తెలియబడదు. ఈ మంత్రాలు ఈ యంత్రాలు ఇవన్నీ మనస్సును సంస్కరింపజేసుకోవటం. రోజు రేపం తమిళది చౌరమానం అండ్ చాంద్రమానం. చౌరమానం ప్రకారం ఈ రోజున వాళ్ళకి దీపోత్సవం జరుగుతుంది అరుణాచలం. ఈ అరుణాచలం యొక్క క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అసలు క్షేత్రం అహంకారాన్ని అణచటానికి వచ్చిన క్షేత్రం. శాంత అహంకారం మనందరికీ ఏమి ముఖ్యం? శాంతం. శాంత అంతం అంతం అయిపోయింది కానీ శాంతం కాదు. ఏమి అంతం అవ్వాలి? అహంకారం అంతం అవ్వాలి. అహంకారం అంతమైపోయినా కానీ శాంతం రాదు. ఈ జన్మలో కానీ మరొక జన్మలో కానీ ఈ లోకంలో కానీ మరొక లోకంలో కానీ మనకి అహంకారం అంతం అయితేనే కానీ శాంతం అనేది కలగదు. ఇది సిద్ధాంతం. ఈ అహంకారాన్ని అణచటానికి వేసినటువంటి ఆవిష్కరింపబడినటువంటి క్షేత్రం. ఇంటికి ఏమి దీపం వెలిగిస్తున్నారు అక్కడ? అంటే మొట్టమొదట్లో ఈశ్వరుడు ఒక జ్యోతిస్తంభంగా అక్కడ వెలిచాడు. ఈ రోజు బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి వచ్చినటువంటి వివాద నిమిత్తం అక్కడ క్షేత్రం వచ్చింది. ఇద్దరికి వివాదం వచ్చింది. ఎవరు గొప్పవారు? ఎవరికి? బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి. ఆ వివాదం తీర్చడం కోసం ఈశ్వరుడు ఒక జ్యోతిస్తంభంగా అక్కడ వెలిచాడు. అప్పుడు ఈశ్వరుడు చెప్పిన మాట ఏంటంటే, నా ఆది కాని అంతం కాని ఎవరు ముందు చూసి వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పారు. నా ఆది కాని అంతం కాని ఎవరు ముందు చూసి వస్తారో వారు గొప్పవాళ్ళు మీ ఇద్దరులో అని ఈశ్వరుడు చెప్పారు. విష్ణువు వరాహ రూపం ధరించి ఆ జ్యోతిస్తంభం మొదల చూడటం కోసం కిందకి వెళ్ళారు. భూమిని గెలుచుకుంటారు. జ్యోతిస్తంభం చివర చూడటం కోసం బ్రహ్మదేవుడి ప్రయాణం లేదు. విష్ణు వెళ్ళాడు కిందకి వెళ్ళాడు వెళ్ళాడు ఏదో దొలుచుకుని వెళ్ళాడు. భూమిని ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళాడు. కానీ ఆ జ్యోతిస్తంభం యొక్క మొదలు కనపడలేదు. ఎవరికి? విష్ణువుకి. కనపడకపోతే అతను వచ్చి, నీ మొదలు నాకు తెలియలేదు, అయితే నేను ఓడిపోయానని చెప్పి అంగీకరించాడు. ఈ బ్రహ్మదేవుడు చాలా పైకి వెళ్ళాడు వెళ్ళాడు. ఇతను కూడా మనం చివరి ఎక్కడ చూడలేమనుకున్నాడు. కానీ దీనికి లోపల బయలుదేరి వారికి విష్ణుదేవుడు చూసి వచ్చేసి ఉంటాడు. ఈ లోపల ఎక్కడి నుంచో ఒక మొదల రేపు వస్తాను. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే శివుడి యొక్క శిరస్సు నుంచి రాళ్ళు వస్తున్నాను అని చెప్పాడు. ఎంతకాలమైంది? ఎన్నో యుగాలు అయింది. అక్కడి నుంచి జారి కొన్ని యుగాలు అయింది. ఇప్పటికెంత దూరం వచ్చాను, సరే నేను అక్కడికి వెళ్ళి ఎలాగా లేదు, ఏదో నాకు కొంచెం సాక్ష్యం చెప్పాలి ఏంటంటే ఈ బ్రహ్మజన్మలో మీ చివరి భాగం చూసి వచ్చాడు అని నేను శివుడి దగ్గర ఈశ్వరుడి దగ్గర సాక్ష్యం చెప్తున్నాడు. అడిగేవాడు బ్రహ్మదేవుడు అంతరవాడు అడుగుతున్నాడు కదా, మనం సాక్ష్యం చెప్పడానికి అడ్డేది అడిగేవాడు బ్రహ్మదేవుడు అంతరవాడు చూసినట్టుగా చెబుతాడు. సరే నాకు అనుభవం వచ్చింది ఒక సాక్ష్యం సరిపోతుందో కొంచెం రెండు సాక్ష్యాలు ఉండాలి. సరే ఇలాగా ఇంకా కొంత దూరం ప్రయాణం వెళుతున్నాడు, వెళ్తుంటే కామలయం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి వస్తున్నా అంటే నేను ప్రయాణించి వస్తున్నాను కామలయానికి. ఆ కామలయం కూడా ఒక సాక్ష్యం చెప్పమని అడిగాడు, బ్రహ్మదేవుడు చూచినట్టు సాక్ష్యం చెప్పమని అడిగాడు. అయితే కామదేవుడు అబద్ధం చెప్పమంటున్నాడు బ్రహ్మదేవుడు, ఏదో అనుమానించింది కానీ అడిగాడు బ్రహ్మదేవుడు. ఇది పాపం బ్రహ్మదేవుడి యొక్క ప్రభావానికి లోనవుతున్నారు. అంచేతే మనకి ఫ్రీడమ్ లేని వాడికి పూర్తి తెలియదు నా సిద్ధాంతం. మనస్సుకు పూర్తి స్వాతంత్ర్యం కనుక లేకపోతే వాడు సత్యాన్ని దర్శించలేదు. ఇద్దరిని తీసుకొచ్చాడు, తీసుకొచ్చి ఈశ్వరు దగ్గరికి వచ్చి నేను చూచి వచ్చాను, ఈ చివరి భాగం నేను చూచి వచ్చాను, కావలసింది సాక్ష్యాలు చూసుకో అంటే ఈ మొదలు రేపు ఏముందంటే చూచాడు అని చెప్పింది. అయితే ఈశ్వరుడు సర్వాంతర్యామైన సంగతి బ్రహ్మదేవుడికి తెలియదా, ఈ మాయ అలా కమ్మేస్తున్నా, ఇతను అబద్ధం చెబుతున్నాడో నిజం చెబుతున్నాడో తెలియనంత మూర్ఖుడా. తర్వాత ఇంకా కామదేవుడు, ఈ కామదేవి వ్యావరంగిలో పడింది, అబద్ధం చెబుతున్నాడు కామదేవుడు అనుమానంలో పడింది. అనుమానంలో పడి నిజమే బ్రహ్మదేవుడు చూచి వచ్చిన మాట నిజమేని మొహంతో ఏమో నిజం అని చెబుతూ తోగతోటి నా మాట నమ్మొద్దు అని అటు ఇటు చిరుతాడు. దాన్ని భయస్తాను బాబు మొదటి తను వ్యావరంగా లేదు. ఈశ్వరుడికి తెలియదు ఏమిటి సర్వంతర్యాన్ని, భగవంతుడు ఏంటి ఏమిటి సర్వంతర్యా. మొదలు రేఖ అబద్ధం చెప్పిందని తెలుసుకోడు. నీవేది మొదలు పూజా పుష్పాలలో నిన్ను చేర్చకుండా ఉండుగాక, ఎటువంటి దేవుడికి చేసే పూజల్లో ఈ మొదల రేఖని పూజలు ప్రవేశపెట్టడం. తర్వాత కామధేను ఏమైనా అంటే మొహంతో అబద్ధం చెబుతున్నా తోకతో నిజం చెబుతున్నా. అంచేది భవిష్యత్తులో అందరూ నీ తోకనే పూజిస్తారు కానీ నీ ముఖాన్ని పూజించారు. ఆవును కవచాలంటే తోకనే పూజిస్తారు, అది ఈశ్వరుడు యొక్క శాప. ఈ సాక్షులకు ముందు శిక్ష విధించి తర్వాత బ్రహ్మదేవుడితో ఏం చెప్పాడంటే ఈ రోజు మొదలు నీకు సృష్టిలో ఎక్కడ దేవాలయం లేకుండా ఉండి కాక. అంటే ఈశ్వరుడు ఆలయాలు ఉన్నాయి కానీ విష్ణు ఆలయాలు ఉన్నాయి కానీ బ్రహ్మదేవుడికి ఎక్కడ ఆలయాలు లేవు, అబద్ధం చెప్పాడు కాబట్టి నేను ఎవరూ పూజించకుండా ఉండి కాక అని బ్రహ్మదేవుని. సరే ఇక్కడ ఏంటి ఈ రోజు నీ దీపం యొక్క ప్రాముఖ్యత, మొట్టమొదట్లో వేసింది ఈశ్వరుడు జ్యోతి స్తంభం రూపంలో బ్రహ్మకి విష్ణువుకి ఈ రోజు నా జ్యోతి రూపంలో కనిపించాడు ఈశ్వరుడు. ఆ జ్యోతికి గుర్తుగా ఈ రోజు అక్కడ దీపం వెలిగిస్తున్నారు. అంటే జ్ఞానానికి గుర్తు, దీపం అనేది జ్ఞానానికి గుర్తు, జ్యోతి అనేది జ్ఞానానికి గుర్తు. అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని వెలిగించుకోవడం కోసం, మనలో ఉన్న జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం కోసం సంకేతంగా బయట జ్యోతిని మనం వెలిగిస్తున్నాం. ఆ జ్యోతి స్తంభమే ఈశ్వరుడు జ్యోతే గిరిరూపం ధరించింది. గిరిరూపం ధరిస్తే అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన మీద, విష్ణుదేవుడి యొక్క ప్రార్థన మీద నేను అర్చన చేసుకోవాలి అని ప్రార్థిస్తే అక్కడ లింగ రూపం ధరించాడు. మనం గిరికి ఎలా పూజ చేస్తాం, లేదు జ్యోతికి ఎలా పూజ చేస్తాం, పూజ చేసుకోవడానికి అర్చన చేసుకోవడం కోసం మనకు లింగరూపం ధరించమని బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన మీద, విష్ణుదేవుడి యొక్క ప్రార్థన మీద లింగరూపం ధరించాడు. అక్కడ విశేషం ఏంటంటే ఇంకా కొండ మీద భగవాన్ చెప్పాడు ఇది ఈశ్వరుడికి జ్యోతి రూపంలో ఉండటమే కాదు, గిరి రూపంలో ఉండటమే కాదు, లింగ రూపంలో ఉండటమే కాదు, రక్త మాంసాలతో సిద్ధ పురుషుడుగా కొండ మీద ఉన్నాడు. ఈనాటికే బ్రహ్మ మహర్షి చెప్పాడు ఈశ్వరుడు సిద్ధ పురుషుడు రూపంలో ఈనాటికి కూడా అక్కడ ఉన్నాడు. అక్కడ పురాణాల్లో వర్ణించినటువంటి వృక్షాన్ని నేను చూచాను, అక్కడ సిద్ధరూపంలో ఈశ్వరుడు ఈనాటికి ఉన్నాడు అని రమణస్వామి చెప్పారు. అంటే ఎన్ని రూపాలకి ఈశ్వరుడు ఒకటి, మొట్టమొదటి జ్యోతి రూపం, తర్వాత గిరి రూపం, తర్వాత లింగ రూపం, తర్వాత సిద్ధరూపం, నాలుగు రూపాల్లో ఈశ్వరుడు అరుణాచలంలో ఉన్నాడు. అయితే ఏమిటి ఇందులో అంతరార్థం? బ్రహ్మదేవుడికి ఈశ్వరుడు అందలేదంటే, విష్ణువుకి ఈశ్వరుడు అందలేదంటే దాని అంతరార్థం ఏంటంటే మన మనస్సుకి మన వాక్కి లోపల ఆత్మరూపంలో ప్రకాశిస్తున్న ఈశ్వరుడు అందడు అని. మన హృదయంలో సాక్షి రూపంలో ప్రకాశిస్తున్నటువంటి ఈశ్వరుడు
మన మనస్సుకు కానీ మన వాక్కు కానీ అందడు. ఎలా అందుతాడు? మనస్సును నిరోధించి, వాక్కును నిరోధించి, హృదయం యొక్క లోతుల్లోకి, ఆ లోయల్లోకి మన మనస్సుని, మన మనస్సుని వాక్కుని బంధించి మనం అక్కడికి వెళ్ళగల శక్తి కనుక సంపాదిస్తే అప్పుడు ఈశ్వరుడు దర్శనం మనకిస్తాడు. దానికి మనస్సు నిర్మలం అవ్వాలి, వాక్కు నిర్మలం అవ్వాలి. అహమపేతకం నిజ విభానకం మహాదిగంతపోరమణవాదియం. తపస్సు, తపస్సు అంటే మనం ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోవడం, ఎక్కడికో ఇంటికాంచి పారిపోతే తపస్సు అనుకుంటాను, అది కాదు. అహమపేతకం నిజ విభానకం మహాదిగంతపోరమణవాదియం. అహంకారము లేనటువంటి, అహంకారము పోయిన స్థితిలో నిజ విభానకం, నీ స్వయంగా నువ్వు ప్రకాశిస్తున్నటువంటి ఆత్మస్వరూపంలో ఉండగలిగితే, అక్కడ నిలబడగలిగితే, నిలకడగా ఉండగలిగితే, నువ్వు నీ అహంకారాన్ని పోగొట్టుకుని నీ స్వరూపమైన సుఖంలో, నీ స్వరూపమైన ఆత్మలో, నీ స్వరూపమైన చైతన్యంలో, నీ స్వరూపమైన జ్యోతిలో, నీ స్వరూపమైన సత్యంలో నువ్వు నిలకడగా, పెర్మనెంట్గా, సరళంగా, సూటిగా, స్థిరంగా నువ్వు ఉండగలిగితే, కాలాన్ని కామాన్ని కూడా నలిచిపోయి నువ్వు అక్కడ ఉండగలిగితే, ఎక్కడ ఉండగలిగితే, ఆ హృదయంలో నువ్వు ఉండగలిగితే, నిజ విభానకం అది నిజం, అక్కడ నీ చైతన్యం స్వయంగా ప్రకాశిస్తుంది. మీరు ఎలా ప్రకాశిస్తారు? మీరు వేరేగా ప్రకాశించడం లేదు, మీకు స్వరూపంగానే ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశంలో నువ్వు ఉండగలిగితే, మనస్సును శాంతం చేసుకుని నువ్వు అక్కడ ఉండగలిగితే, అలాగే ఎప్పుడు నువ్వు అక్కడ ఉండగలిగితే, నీ అహంకారం పరచబడిన రోజుని, నీ అహంకారం పోగొట్టుకున్న రోజుని నువ్వు నీ స్వరూపంలో నిలకడగా ఉండగలవు. మరి ఎందుకు మనం ఇప్పుడు అక్కడ ఉండలేకపోతున్నామండి? ఉండలేకపోతున్నామంటే మన మనస్సులో నా కోరికలు అక్కడ ఉండనివ్వకుండా శిరస్సులో తీసుకొస్తున్నాయి మనం. భగవంతుడు ఏం చెప్పాడంటే, ఈ మనస్సుకు పుట్టిల్లు ఆత్మే, హృదయానికే మరొక పేరు ఆత్మ. మనస్సుకు పుట్టిల్లది ఆత్మ. ఆత్మ అంటే ఎవరు అనుకోకుండా మీరే. అంటే భగవాన్ ఏమన్నారంటే, మనస్సుకు పుట్టిల్లు హృదయం, అత్తవారి శిరస్సు అన్నారు. మనం మరణించే టైం ప్రయాణ కాలం అంటారు, దాన్ని ప్రాణ ప్రయాణ కాలం. ఆ ప్రాణ ప్రయాణ కాలంలో మన హృదయంలో ఉన్న వాంఛలు, ఈ కోరికలన్నీ విజృంభించి శిరస్సులోకి వస్తాయి. అందులో ఏ కోరిక అయితే బలంగా ఉందో, అనేక కోరికలు ఉంటాయి మనకి, అందులో ఏ కోరిక అయితే బలంగా ఉందో ఆ కోరిక ఎక్కువ ఇక్కడ విజృంభిస్తుంది. ఇంకేటంటే మన అందరికీ భగవంతుడి జ్ఞాపకం వస్తాడని ఎవరు అనుకోవద్దు. మరణించే టైంలో జ్ఞాపకం రాదు మనకు, భగవంతుడు అంటే ఇష్టమే, మిగతా ఇష్టాలని బహు తక్కువ. అంటే మరణించే టైంలో లోపల ఎక్కడో కూరుకుపోతుంది ఆ కోరిక. ఈ లోకానికి సంబంధించిన కోరికలే శిరస్సులో విజృంభిస్తాయి. అందులో బలమైన కోరికలు చూసుకుని ఆ కోరికను అనుసరించి శరీరం నుంచి పెట్టిన ప్రాణం. ముందు సెలెక్ట్ చేసుకుని ఏ కోరిక బలంగా ఉండదు, ఆ కోరికను అనుసరించే ప్రాణం ప్రయాణం చేస్తుంది. అంటే ఏంటి, మనం ఏదైతే ఇష్టంగా మనం చూసుకుంటున్నామో ఆ ఇష్టమే మనకు ప్రయాణ టైంలో మనం గుర్తుకు వస్తుంది. జీవితం పోయిన దేనైతే ఇష్టంగా మనం చూస్తున్నామో, మన మనసులో ఇష్టమే మనకి దర్శనమిస్తున్న ప్రయాణ ప్రయాణ టైంలో అహంకారం ఉన్న చేపు శాంతం ఉండదు. తాను లేచిన అన్నీయు లేచిన, తాను అడంగిన అన్నీయు అడంగిన. తాను అణిగిపోతే అన్ని అణిగిపోతాయట, తాను లేస్తే అన్ని లేస్తాయి. ఎంత అనాకువగా ఉంటే అంత మంచిది, ఎంత వినయంగా ఉంటే అంత మంచిది. అరుణాచల మనసు స్మరించు వారవ అహము నిర్మూలింపును అరుణాచల. కానీ ఇది కరెక్ట్ కాదు. అరుణాచల మనసు స్మరించు వారవ అహము నిర్మూలింతు అరుణాచల అంటే ఏంటి? ముక్కు మీద చెయ్యేసి నన్ను కాల్చు కాల్చు అంటాము. కాల్చు మనం అడగాలే, మనం కాలుస్తున్నది అంటే మనం అడగక్కర్లేదు. అరుణాచలేశ్వరుడు యొక్క గుణమేది? నిప్పుకి కాల్చుకుని ఏ విధంగా అయితే గుణం, అరుణాచలేశ్వరుని స్మరిస్తే చాలట అహంకారాన్ని నిర్మూలించే గుణం ఆయనకు సహజంగా ఉందట. ఆ క్షేత్రం అందులో వచ్చింది కాబట్టి మీరేమి డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, మీరేమి యజ్ఞం చేయక్కర్లేదు, మీరేమి యాగం చేయక్కర్లేదు, భజన చేయక్కర్లేదు. ఏమండి, ఉపన్యాసాలతోటి పని లేదు, రాతలతోటి పని లేదు, ఏమీ పని లేదు. అరుణాచల అరుణాచల ఉడికి స్మరణ చాలట. ఈ భక్తి భావన చూడు అరుణాచలీశ్వరుడు మీ హృదయంలో నిండిలాగా మీరు చూచుకుంటే నీకు ఏమి అక్కర్లు కట్టండి, నీ అహంకారానికి కోత పెడతాడు. మన అహంకారాన్ని చూసి మనం ఇష్టపడుతున్నాం, మన అహంకారాన్ని చూసి మనం రోత పట్టడం లేదు. రోత పడేవాడికి కోత పెడతాడని భక్తి పేరు మీద వ్యక్తి భావన పెంచుకుంటున్నాం. మనకి జ్ఞానం ఎలా కలుగుతుంది చెప్పండి. కాబట్టి జ్ఞానం కలగటం సామాన్యం కాదు సోదర మహాశైల, జ్ఞానం కలగటం సామాన్యమైన విషయం కాదు. ఎందుకు చెప్పనంటే దొంగవాడు దొంగవాడు కింద కనిపిస్తుంటే వాడిని పట్టుకోవడం మనకి తెలియక, దొంగవాడు దొర కింద కనిపిస్తుంటే వాడిని మనం పట్టుకోగలమా? పట్టుకోలేము. మన లోపల అజ్ఞానం ఉంది. ఏమండి ప్రతి వాడు నేను జ్ఞాని అనుకుంటున్నాడు కానీ నాకు అజ్ఞానం ఉందని లోపల ఎవరైనా అనుకుంటున్నారు? నాలో ఉన్న అజ్ఞానం నాకు జ్ఞానం కింద కనిపిస్తుంటే నేను అజ్ఞానం ఎలా పోగొట్టుకుంటాను? అజ్ఞానమే కానీ ఎలా కనిపిస్తాను నాకు? అది జ్ఞానం కింద కనిపిస్తాను. నాకు అజ్ఞానం జ్ఞానం కింద కనిపించేటప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం కూడా చేయను. అది వ్యక్తి భావన మనం పెంచుకుంటున్నాం, పూజ చేస్తున్నాం, భగవాన్ పూజ చేస్తున్నాం. కానీ పూజ చేసేవాడు ఎవడు? వాడి గురించి మీరు ఎప్పుడైనా విచారణ చేశారా? జపం చేస్తున్నాం కానీ ఆ జపం చేసి జపి ఎవడు? వాడి గురించి మీరు ఎప్పుడైనా విచారణ చేశారా? కనిన జననే కన్నా ఘన దయాదాయక ఇది అనుగ్రహం అరుణాచల. సర్వసాధారణంగా ప్రేమించటంలో మనం ఎవరు ఎక్కువ ప్రేమిస్తారని తల్లి ఎక్కువ ప్రేమిస్తున్నాను, భార్య జీవుడు చూస్తుందని తల్లి పొట్ట చూస్తున్నాను మన సాంప్రదాయంలో చెప్తారు. అంటే ఏమిటి, తల్లి ప్రేమకి సృష్టిలో తల్లి ప్రేమకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. సమాజం అందరూ ఎవరైతే దుష్టుడు అనుకుంటున్నారో ఆ దుష్టుడు తల్లికి మటుకి వాడిని దుష్టుడిగా చూడదు, వాడిని ఎంతో ప్రేమగా చూస్తుంది. అది తల్లి ప్రేమ. ఇక్కడ స్వామి ఏం చెబుతున్నారు, కనిన జననైకన్నా ఘన దయాదాయక అంటే తల్లి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమని ఎవరిది? అరుణాచలేశ్వరుడు. తల్లి బిడ్డను ప్రేమించేటప్పుడు తల్లికి స్వార్థం ఉండదు. కష్టపడి సంపాదించుకొచ్చే వాడికి ఎటువంటి కోరేసి పెడుతుందో, ఏమి సంపాదన లేకుండా స్వామర్థనంగా తిరిగి వచ్చేవాడికి కూడా అటువంటి కోరేసి పెడుతుంది, వారి క్షేమం కూడా కోరుతూనే ఉంటుంది. అంటే తల్లి ప్రేమకి అటమోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ప్రేమ కూడా సరిపోదు. నువ్వు భక్తుల్ని ప్రేమించే ప్రేమ చూస్తే ఆ ప్రేమ కూడా సరిపోదు. ఎందుకంటే తల్లి ప్రేమలో కూడా ఎక్కడో అడుగుని మనస్సు యొక్క పొరలో కొంత గొప్ప స్వార్థం ఉండొచ్చు, నీ ప్రేమలో అది కూడా కనపడదు. బ్రహ్మస్వామి ఏమన్నాడు, ఊరికి అరుణాచలాన్ని స్మరించాడంతే బ్రహ్మస్వామి పనంతా పూర్తి చేశాడు. ఉన్నది ఒకటే వస్తువు, ఆ వస్తువుకి జన్మ లేదు మరణం లేదు. జన్మ మరణం దేనికి? శరీరానికి. అంటే మనం శరీరానికి స్వాగతం చెప్పాలా సత్యానికి స్వాగతం చెప్పాలి? మనం సత్యాన్ని అభిమానిస్తున్నాం, సత్యాన్ని ప్రేమిస్తున్నాం, ఏమండి సత్యాన్ని గౌరవిస్తున్నాం. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు హృదయంలో కనుక కపటం లేకుండా నటన లేకుండా మన హృదయంలో సత్యాన్ని తెలుసుకోవాలనే కాంక్ష కనుక అది ఒకటే కనుక ఉంటే వారికి సత్యం తెలియబడుతుంది. అది ఒకటే ఉండాలి. ఏ వస్తువు మీద మనకు కోరుకున్నప్పటికీ, ఏ వస్తువు మీద మన మనసు వాడుతున్నప్పటికీ అది కామమే. భగవంతుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఆత్మను తెలుసుకుని సత్యాన్ని తెలుసుకుని కామాన్ని జీవించాలి. ఇది కృష్ణుడు చెప్పిన మాట. నువ్వు సత్యాన్ని తెలుసుకుని కామాన్ని జీవించు. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు సత్యం కనుక నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు కామాన్ని జయించలేవని చెప్పడం. ఆయన ఏం చెప్పాడంటే, లాజిక్ ఎలా తీసుకొచ్చా అంటే, నువ్వు నీ హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుని ఈశ్వరుని తెలుసుకుని ఆత్మను తెలుసుకుని కామాన్ని జయించు. అంటే అర్థం ఏంటి, నీ సత్యం కనుక నీకు తెలియబడకపోతే నువ్వు కామాన్ని జయించలేవు అని చెప్పడం. మన మనస్సు అంతర్ముఖం చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి జన్మలోనూ మనస్సు బహిర్ముఖం అవుతానే ఉంది. ఈ మధ్యన ఎవరో ఒక కృష్ణ అడిగాడు, కానీ రూపాన్ని ఆరాధిస్తున్నారు కదా, అది ఏ జన్మకైనా రూపాన్ని ఎలా ఆరాధిస్తూ పోతూ ఉంటే ఈ జన్మకు కాకపోయినా మరొక జన్మకైనా అసలు మనసు అంతర్ముఖం అవుతున్నాను. నామరూపాల మీదే మనకు దృష్టి కనుకుంటే మనస్సు ఇంకెలా అంతర్ముఖం అవుతుంది. ఇక్కడ భగవంతుడు నన్ను ఆరాధించని కృష్ణుని అక్కడ చెప్పడంలో ఏమిటంటే, అక్కడ రూపారాధన ఎందుకు పెట్టాడంటే, ఆయన మనకు ప్రపంచం యొక్క నామరూపాల మీద ఉన్న భ్రాంతి పోవటం కోసం ఒక రూపాన్ని ఇచ్చాడు అక్కడ ఆలం ఒక అవతారం. అంటే అదే రూపాన్ని కనుక మనం ఆరాధిస్తుంటే మనం ఆరాధించే రూపాల నుంచి బయటపడతాం. ఇది ఇక్కడ సీక్రెట్. అదే రూపాన్ని కనుక మనం ఆరాధిస్తుంటే
మా ఆరాధించే రూపాల నుంచి బయటపడటమే కాకుండా ఈ రూపంలోంచి కూడా బయటపడతాం. ఏ రూపంలోంచి? మన దేహాన్ని ఆరాధించుకుంటున్నాం, మన రూపాన్ని ఆరాధించుకుంటున్నాం, మన నామాన్ని ఆరాధించుకుంటున్నాం. ఈ రూపారాధన నుంచి, ఈ నామారాధన నుంచి బయటపడతాం. ఏది నిజమో మనం ఆరాధించే ఈశ్వరుడు తెలుసు. ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆఖరిని ఆ రూపాన్ని కూడా మనం దాటిస్తాడు. అది కూడా రూపారాధనే. నేను కాదంటాం లేదు. ఆ రూపారాధన ఎప్పుడు పోతుంది? ఆ రూపాన్ని ఒకటే మన మనసు పట్టుకున్నప్పుడు ఆఖరి చివరి క్షణంలో మన దేహం ప్రయాణం చేసే టైంలో అది కూడా ఉండిపోతుంది. నిన్ను ఏ మార్చి అడుగునీక ఓరోను టైం ముందుగా ఉండుమా అరుణాచల. అంటే ఏమిటి? అహంకారం అన్నా అదే మాట, మనస్సన్నా అదే మాట, చిజ్జల గ్రంథన్నా అదే. చిజ్జల గ్రంథి అంటే చిట్టుని జడాన్ని ముడేస్తా ఉంటుందన్నమాట. ఆ గ్రంథి తేగాలి. అది దిగే వరకు శవాలం అయ్యవలసిందే. అది ఏ మతంలోనూ ఆ గ్రంథి దిగితేనే కానీ వాడికి జన్మరహిత్యం కలగదు. గ్రంథి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం, లోపల ప్రకాశిస్తున్న వస్తువు ఒకటే, అందులో ఏం పీచీ లేదు. ఇప్పుడు మీ దేహానికి నా దేహానికి ఏమైనా తేడా ఉందా? మీది పంచిపోతాలతో తయారైంది, నాది పంచిపోతాలతో తయారైంది. అంటే పీచీ ఎక్కడి నుంచి వస్తుంది? మరి దేహాలన్నీ సమానమైనప్పుడు, లోపల వస్తువు అంతా సమానమైనప్పుడు మరి అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ద్వేషాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కులాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పీచీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత కల్లోలు ఈ జగత్తులో ఎందుకు? అంటే ఏమిటి? లోపల దేహానికి ఆత్మకి మధ్యన పరిణామంలో మధ్యలో ఒక అహంకారం పుట్టుకొస్తాను. అహంకారమే చిజ్జల గ్రంథి. ఆ గ్రంథి ఏం చేస్తాను? లోపల చైతన్యాన్ని జడాన్ని కలుపుతాను. అదే చిజ్జల గ్రంథి. చిజ్జల గ్రంథి ఎవరికైతే కత్తిరింపబడిందో వాడికి జ్ఞానం అవుతాడు. మొత్తం మానవుడుకున్న వాసనలన్నీ ఆ గ్రంథిని పట్టుకుని ఉంటాయి. ఈ సంస్కారాలన్నీ ఆ గ్రంథిని పట్టుకుని ఉంటాయి. జీవుడు జీవుడు అంటే ఏమిటండి? మన మనసుతోటి, మన ఇంద్రియాలతో మనం చేస్తున్న కారణం జీవుడు. జీవుడు అంటే మీరు ఏమిటనుకుంటున్నారు? అయ్యో జీవుడు అంటే ప్రత్యేకంగా ఒకరు ఉంటాడమ్మా, ఒక దొంగ కింద లేకపోతే అట్టు కింద ఉంటాడనుకుంటున్నారు మీరు? అదేం కాదు, వాడు లేడు లేడు. అది ఉండదు. మీరు అర్థం చేసుకోండి. మానసం తిట్టి మార్గనాయకుడితే అయ్యో మానసం మార్గ ఆద్యవా. మనస్సు లేడు, జీవుడు లేడు. మానసం తిట్టి మార్గనాయకుడితే ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మనస్సుకు మూలం ఏమిటి అని వెతకడం ప్రారంభిస్తే అది లేనట్టు మీద తెలుస్తుంది. దాని వెతకపోతే అన్ని ఎన్ని జన్మలెత్తారు ఉన్నట్టే కనిపిస్తుంది. అందుకే కృష్ణుడు చెప్పాడు గీతలో, ఉన్నది లేనిది అని రెండు మాటలు ఉన్నారు. ఉన్నది ఎప్పుడు లేకపోవటం అంటూ లేదు, లేనిది ఎప్పుడు ఉండటం అంటూ లేదు. ఆత్మ ఎప్పుడు లేకపోవటం అంటూ లేదు, లేనిది అనాత్మ ఎప్పుడు ఉండటం అంటూ లేదు. అయితే మరి దేహం లేదా? ఉన్నదాని వలే కనిపిస్తున్నది. ఒక 100 సంవత్సరాల అనంతరం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక శరీరం కనిపిస్తుందా? ఇంకా కనిపిస్తాను లేదు. ఇది షాడో. లోపల ఉన్నటువంటి వస్తువుకి ఇది షాడో. ఇక నేడే శరీరం, ఇక నేడే తొడుగు. లోపల అజ్ఞానం ఉంది కాబట్టి ప్రపంచాన్ని చూసి, లోకాన్ని చూసి మనం భ్రాంతి పడుతున్నాం. లోకాన్ని చూసి భ్రాంతి పడి మనం స్వార్థం కోసం పనులు చేస్తున్నాం. కానీ భక్తులు కూడా కీర్తి కోసం చచ్చేవాడు ఉన్నారు, దేవుడి కోసం చచ్చేవాడు ఉన్నాడు. మీరు పేరు వస్తుంది పూజ చేయకుంటే చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే మిమ్మల్ని వైకుంఠాన్ని తీసుకుపోతామని చెబితే చేసేవాళ్ళు ఉన్నారు. ఏమండి ఆత్మ కోసం చచ్చేవాడు ఉన్నారు? పూజ చేయకపోతాం. మీకు కీర్తి వస్తానంటే మీ శరీరాన్ని పోషి చేయొచ్చు మీరు, లేకపోతే వైకుంఠం వస్తానంటే 4 ఎకరాలు దానం చేయొచ్చు. జిన్నూరు మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చి యాదాలాభం చేయమన్నారంటే ఈ రాజుగారికి తప్పనిసరిగా వైకుంఠం వస్తున్నారు అనేది మంచి పని చేస్తారు. ఆయన చెప్పారు మనందరికీ, నాకు ఇంకా తిరిగి మంత్రి గారు చెప్పారు నాకు వైకుంఠం వచ్చేస్తున్నారు. అంటే లోపల ఉన్న అజ్ఞానం చూడని కోసం, అంటే ఆక్షేపం కోసం ఈ మాట చెప్పటం లేదు. అంటే మానవుల్లో అజ్ఞానం ఎంత పాతిపోయిందో చూడండి. కృతి మహోదో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. ధర్మ సముద్రంలో పడ్డ మనిషి పతనం అయి తీరుతాడు. కృతి మహోదో పతన కారణం ఫలం అశాశ్వతం. ఒక నిజంగా ఫలితం వచ్చినప్పటికీ అది శాశ్వతంగా ఉండదు. కొన్ని శాశ్వతంగా ఉండదండి, కొన్ని అశాశ్వతం అనుకుందాం. గతి నిరోధకం, అది నిన్ను ఎన్నడు మోక్షానికి వెళ్ళనివ్వదు. ఎక్కడో పుణ్యం వస్తుందండి, ఇవన్నీ చేస్తున్నారు కానీ లేకపోతే ఎవరు చేస్తారండి? అంటే అక్కడ పుణ్యం వచ్చేస్తుంది, అక్కడ భోగిన్నాం. భోగ దృష్టి ఉన్నవాడికి జ్ఞాన దృష్టి ఎలా వస్తుందండి? భగవాన్ ఏమంటున్నారంటే,
ఈ మనస్సును చూసావు, ఈ అహంకారం చూసావు, ఇది తక్కువైంది కాదు, ఇది సమానమైంది కాదు. నువ్వు ఈశ్వరుడివే, నువ్వు గొప్పవాడివే, సర్వాంతర్యామివే, సర్వజ్ఞుడివే, ఈ సృష్టికర్తలే, నువ్వు అన్నిటికీ అతీతుడివే. కాదంటలేదు, కానీ అటువంటి వాడు నిన్ను కూడా మోసం చేసే శక్తి దీనికి ఉందో అయ్యా అరుణాచలిస్తుడా. అహంకారం అంటే సామాన్యం కాదు. అహంకారం ఎటువంటిది అంటే చెప్పమంటారా? మీరు చాలా మంచి పని చేయండి అహంకారంతో ఒకటి, మంచి పని చేయండి, చెడ్డ పని కాదు, అది తప్పనిసరిగా నీకు దుఃఖం తీసుకొచ్చి తీరుతుంది. అహంకారం లేకుండా ఎవరు చేస్తాడు? జ్ఞానం చేయగలడు. ఊరికే ప్రేమ, ప్రేమ అంటే, ప్రేమ అంటే ఎవడు ప్రేమిస్తాడండి? జ్ఞానం ప్రేమిస్తాడు. ప్రేమ అంటే రెండు అక్షరాల కింద ఉన్నాయి. ఎవడు ప్రేమించగలడు? ఎవడు ప్రేమిస్తాడు? జ్ఞాని ప్రేమిస్తాడు. అంచేదా కర్మ చేస్తూ కూడా ఆ కర్మ ఫలితాన్ని ముట్టుకోకుండా ఎవడు ఉంటాడు? కర్మ చేస్తూ ఉంటాడు, కర్మ ఫలితాన్ని ముట్టుకోడు. సరిసరి చేసేటప్పుడు కూడా నేను చేస్తున్నానే భావన ఉండదు వాడికి, నేను చేస్తున్నానే తలంపు కూడా ఉండదు. వాడెవడో వాడి జ్ఞాని. కర్మ ఫలితాన్ని ఆశించకపోవడం కాదు, కర్మ చేసేటప్పుడు కూడా ఇది నేను చేస్తున్నానే భావన వాడుకుండదు, నేను చేస్తున్నానే తలంపు కూడా వాడుకుండదు. వాడి జ్ఞాని. అయితే ఇక నేను ఎంత గొప్ప పని చేస్తున్నప్పటికీ అజ్ఞానికి నేను చేస్తున్న తలంపు తప్పనిసరిగా ఉంటుంది, వాడికి తప్పనిసరిగా దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఎవరైతే కర్తృత్వంతో పనిచేశారో వాడు ఎంత గొప్ప పని చేసినప్పటికీ, త్రిలోకాల్లో కూడా ఇంత గొప్ప పని ఎవడు చేయలేదని మనం అనుకుంటున్నప్పటికీ ఆ జీవుని కూడా దుఃఖం వెంటాడు తీరుతుంది. ఇది సూత్రం. అంటే మీరు బాగా జ్ఞాపకం ఉంచుకొని మనం మంచి పనులు చేసే మనకు దుఃఖం రాదని అనుకోకండి. దుఃఖం వచ్చి తీరుతుంది. మంచి పనులు చేస్తే పుణ్యం అనుభవిస్తారు. దానికి దుఃఖం మనకి విడిచిపెట్టదు. దుఃఖం లేని స్థానం ఎక్కడ లేదు ఒక ఆత్మలో తప్పింది. దుఃఖం లేని స్థానం ఎక్కడ లేదు ఒక ఆత్మలో తప్పించి మీరు ఎక్కడికెళ్ళినా, మీరు ఏ మతంలోకి వెళ్ళినా, ఏ కులంలో మీరు జన్మించినా, ఏ దేవుని మీరు ఆరాధించినప్పటికీ, ఏ గురువుని మీరు పూజించినప్పటికీ, మే దుఃఖం లేని స్థానం అది ఒక్కటే. దుఃఖం నుంచి మానవులు తరించాలంటే, దుఃఖం అనే జైల్లోంచి మానవుడు బయటపడాలంటే ఆత్మని తెలుసుకుని తీరాలి. అంతకంటే ఇంకో మార్గాంతరం లేనే లేదు, లేనే లేదు. మీరు ఏ లోకానికి వెళ్ళినా మీరు చేసినటువంటి మంచి పని కానీ చెడ్డ పని కానీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది దుఃఖం యొక్క రూపంలో. ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నాడంటే అహంకారం తక్కువైంది కాదు, నిన్ను కూడా మాయపెట్టేస్తుంది, నిన్ను కూడా మబ్బి పెట్టేస్తుంది. నేను చేస్తుండే చెబుతున్నాను, మీరు అనుకోవద్దు. చేస్తున్న పనే జీవుడు. జీవుడు జీవుడు అంటే ముద్ద కాదు. మీరు ఒక్క పాయింట్ అర్థం చేసుకుని, ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకుని చాలు, మీ సర్టిఫికెట్లు నాకెందుకు? మీరు అర్థం చేసుకోండి. మనకు భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు, కానీ ఆ బుద్ధికి పని చెప్పడం లేదు. మనం పూర్తి చేసే చేతులకే కానీ బుద్ధికి పని ఉంది. ఏమండి జేబులో రూపాయలు ఉన్నాయి, ఏమండి చేతులు ఉన్నాయి, ఇంకో పువ్వులు ఉన్నాయి, చెట్లు ఇయ్యి పూర్తి చేసేస్తాం, బుద్ధికి పని ఉంది. మరి బుద్ధి ఎందుకు ఇచ్చినట్టు మనకి? జీవుడు జీవుడు అంటే అది ముద్ద కింద ఉన్నాడని అనుకోవద్దు మీరు. అది నిజమని అనుకోవద్దు మీరు. నిజమైతే ఎలా పోతాడు? నిజమైతే పోవడం నిజం కాదు. లోకాన్ని చూసి మనం భ్రమపడి భ్రాంతి పడి మన ఇంద్రియాలతో, మన మనస్సుతో, మన బుద్ధితో, మన దేహంతో మనం చేస్తున్న పనే జీవుడు. అంతకంటే జీవుడు అని వాడు ప్రత్యేకంగా లేడు. అయితే ఆ కర్మ, వాడు చేస్తున్న పని అదే జీవుడని వీడిని బాధిస్తుంది. వీడు ఎందుకు బాధిస్తుంది? ఆ చేసేటప్పుడు నేను చేస్తున్నాను భావనతో వీడు చేస్తున్నాడు కాబట్టి పని మీకు బాధిస్తుంది. అందుకే నేను చేస్తున్నాననే భావన లేకుండా నువ్వు సృష్టినంతా అంతం చేసినా నీకు దుఃఖం కలగదు. దున్నూరులో రాజుగారు మరి ఇంకెంతో లేదని ఇంకా ప్రళయం వచ్చేస్తుందని అంటా ఉంటారు. పురుగు వచ్చేస్తుందండి, ఏమిటో కొన్ని లెక్కలు కడతా ఉంటారు. ఇంకా 4,000 సంవత్సరాలు పేపర్లో కూడా రాస్తూ ఉంటారు. చదివి వాళ్ళకి కూడా అటువంటి సరదా. 4,000-5,000 సంవత్సరాలకు కలియుగం అంతం అయిపోయింది అనమాట. లెక్క ఇప్పుడు ఇది ఎంత యుగం ఉంది? అసలు సబ్జెక్ట్ ఏమిటి? ఏం చెప్పాడు భగవంతుడు? మనం ఏం అర్థం చేసుకోమన్నాడు? ఏమిటి అయితే ప్రళయం అంటే ఏమీ లేదండి. మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో ప్రకృతికి ప్రళయం ఎంత ముఖ్యం. మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో ఈ ప్రకృతికి కూడా ప్రళయం ఎంత ముఖ్యం. అంటే నిద్రపోయినప్పుడు మళ్ళీ మనిషి లభిస్తున్నాడు కదా, లభిస్తున్నాడు. అదేవిధంగా ప్రకృతి కూడా మళ్ళీ మామూలుగానే ఆవిర్భవిస్తుంది. నేచర్ కూడా నిద్ర కావాలి, అదే ప్రళయం. దాని లోపల మనకున్న లక్షణాలన్నీ జీవ లక్షణాలు, ఆత్మ లక్షణాలు. మనకున్న లక్షణాలన్నీ ఏ లక్షణాలు అండి? జీవ లక్షణాలు. జీవత్వం ఎలా పోతుంది అంటే ద్వంద్వాల మధ్య మనసు తిరుగుతాం. ద్వంద్వాలంటే ఒకటి గుర్తొచ్చింది, మధ్యలో పెద్ద మనిషి అన్నాడు.
మీరందరూ నా గురువులే, నా గురువులు లేరు అనుకోకండి, మీరందరూ నా గురువులే. కానీ కృష్ణుడు గీతలో ద్వంద్వాలను జయించమన్నాడు కదా, ద్వంద్వాలు లేకుండా ఉండమన్నాడు కదా. ఎన్ని చెప్పలు ఇచ్చేవైనా ఎన్ని మా దూడలు కూడా చదివిస్తానన్నాడు. కానీ మా ఇంటి గారి దూడలు కూడా ఈ చలి వచ్చినప్పుడు ఏం ఉనికిపోవటాలి అండి, వేసవకాలం కూడా శుభ్రంగా అంటున్నాయండి మా దూడలు. అవి జీవులే మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా అన్నాడు ముందు. అదేంటి జీవులే అప్పుడు అనుకుని మన గురువు అండి. అయితే అయిపోయి గొప్ప స్థితిలో ఉన్నాయి కదా అని వారు అడిగిన ప్రశ్న. దూడలు నిజంగా సహిస్తున్నమాట, నిజంగా ఏం దుప్పట్లు తప్పుకోవడాలేదు, వేసవకాలం ఫ్యాన్లు పెట్టుకోవడాలేదు. అది రైటే, దూడలు మీరు చెప్పినట్టు సహిస్తున్నారు అయితే మెకానికల్ గా తట్టుకుంటున్నాయా లేకపోతే తెలివితో తట్టుకుంటున్నాయా అని అడిగారు. అవి నిజంగా తెలివితోటే కనుక అవి తట్టుకుంటాయంటే శీతోష్ణాలు తప్పనిసరిగా జ్ఞానులు అవుతాయని చెప్పాను. అట్లాగే జ్ఞానం లేదు, ఎవరైనా నిందించారనుకోండి మనల్ని, ఏమండి అది సహించుకున్నాం అనుకోండి, లేదా ఎవరైనా మన స్తోత్రం చేశారనుకోండి, మనం పొంగిపోవాలి అనుకోండి, తెలివితోటి కనుక సహిస్తే మనకు జ్ఞానం వస్తుంది. దూడని మనం నిందిస్తే దాన్ని బాధ కలగదు, ఇంకా ఆ ఇంటర్లెక్ట్ దానికి లేదు, అంటే సహిస్తున్నాడు కనిపించడం దానికి జ్ఞానం రాదు. అంటే వాడు ఏంటి భగవంతుడు చెప్పింది తప్పని చెప్పడం కోసం ఇలా లాజిక్ మాట్లాడమాట. దూడగా చదివించడం దూడ సహిస్తున్నాయి, తెలివితోడు సహించడం లేదు, ఇరుగుతోడు చదివించడం లేదు. ఇరుగుతోడు సహిస్తే తెలివితోడు సహిస్తే జ్ఞానం వస్తుంది. అయితే జీవుడు జీవుడు అనేవారు ప్రత్యేకంగా లేడు. మీరు పని చేసేటప్పుడు ఫలితాన్ని కోరుతున్నారు, మరి ఫలితం అనుభవించాలని తలంపు, వాడే జీవుడు. ఆ భావన తీసేస్తే జీవుడు అనేవాడు ప్రత్యేకంగా లేని లేడు. కొన్ని వదిలిపోవటానికి వెళ్ళిపోతామంటే కొన్ని విష్ణువు మనకి ఏదో కొన్ని సదుపాయాలు చేస్తాడు, ఏదో కొంతకాలం ఉంటాం వచ్చేస్తాం, లేదా కైలాసానికి వెళ్తాం వచ్చేస్తాం. మొత్తం ఆత్మ తప్పించి మీరైతే ఏది ఇంకో ప్రతిదీ అసత్యం. లోకాలతో సహా, వైకుంఠంతో సహా, కైలాసంతో సహా, అన్ని స్వప్నంతో సమానం. మనం రాత్రి మంచి కళ వచ్చింది అనుకున్నాం, మంచి కలుపుని వైకుంఠం అనుకున్నాం, మనకి ఏదైనా చెడ్డ కళ వచ్చింది అనుకున్నా చెడ్డ కలుపుని నరకం అనుకున్నాం. అంటే జీవుడు భ్రాంతి పడుతున్నాడు. అంటే పని చేసేటప్పుడు మనం చేస్తున్న పనే ఇదే జీవుడు, ఇదే జీవంగా పరిణమిస్తోంది, ఇదే జీవ రక్షణగా పరిణమిస్తోంది అన్న సంగతి పని చేసేటప్పుడు గుర్తింపు ఉండాలి. ఏమి లేదండి, నిజాయితీతో పని చేస్తే చాలండి. మీరు ఎంత చిన్న పని చేయండి, నిజాయితీతో పని చేస్తే చాలు. ఆడంబరం లేకుండా పని చేస్తే చాలు. సోదర మహాశయ గారు ఆ సమాజంలో ఏది బహుమానాలు ఆశించకుండా చేస్తే చాలు. ఈ సమాజం నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారా దేవుడు మాట లేదు, ప్రకృతి మీ ముక్కు పట్టుకుని పుంజేస్తుంది. అంటే సమాజం నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంటే పని చేయొద్దని కాదు, మీరు పని చేయొద్దని కాదు, సమాజం నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాంఛించారా ప్రకృతి మిమ్మల్ని విడిచిపెట్టి ఒక మానవుడు నిజాయితీతో కనుక పని చేస్తుంటే వారి సమాజం నుంచి ఏది ఆశించదు. సమాజం నుంచి ఏదైనా కొంత ఆశిస్తుంది అందులో నిజాయితీ నువ్వు ఏ మార్చి అడిగని అంటే నిన్ను కూడా మార్పు చేస్తుంది అనంటారు. ఒళ్ళను పోయి అంటే మనస్సు పోయి ఉందిగా ఉండు అంటే నిలకడగా గట్టిని విడిచిపెట్టి ఉందిగా నిలకడగా గట్టిగా ఉండిపో. ఈ మనస్సే మాయ, నా మనస్సు నన్ను మాయ చేయకుండా దాని భ్రాంతిలో పెట్టకుండా అటు ఇటు తిరగకుండా ఊరుగక ఒళ్ళను నేను గని అనడు. ఈ మనస్సు ఎప్పుడు తిరగడం మానేస్తుంది, ఎప్పుడు మామపడటం మానేస్తుంది, ఈ రాగద్వేషాల మధ్య ఎప్పుడు తిరగడం మానేస్తుంది. రాగద్వేషాలు వాడు ప్రేమించలేడు, లవ్ ఇస్ వన్. సత్యం ఏదైతే ఉంటూ ప్రేమ కూడా ఉంటే ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి. మనం అనుకునే ప్రేమ అంతా తప్పు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకుని మాట్లాడచ్చు, దీన్ని ప్రేమించడం లేదనుకోండి ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. ఒక మనిషిని ప్రేమించి ఇంకో మనిషిని ప్రేమించాలిపోతే అది రాగం అంటారు కానీ ప్రేమ కాదు. ప్రేమ లేదు రాగలేదు, కానీ జనసామాన్యంలో మన మామూలు వాడుక భాషల్లో రాగాన్ని ప్రేమ కింద వాడుకుంటాం, అది తప్పు. ప్రేమ అనేది సత్యం ఏదైతే ఒకటిగా ఉంటుందో ప్రేమ కూడా ఒకటిగా ఉంటుంది, జ్ఞానం కూడా ఒకటిగా ఉంటుంది. జ్ఞానం అన్నా ప్రేమ అన్నా మోక్షం అన్నా ఆత్మ అన్నా ప్రకాశం అన్నా జ్యోతన్నా ఇవన్నీ పరిగెత్తారు. అది గౌతమ బుద్ధుడు వారు నిర్వాణం అంటారు, యేసుక్రీస్తు మనస్సు వాడు స్వర్గరాజ్యం అంటారు. నీ దిటి చూపు అరుణాచల అరుణాచలేశ్వరుడు, నీ ప్రకాశాన్ని చూస్తేనే కానీ, నీ శక్తిని చూస్తేనే కానీ, నీ యొక్క చైతన్యాన్ని చూస్తేనే కానీ ఆత్మసుఖం ఎలా ఉంటుందో ఒకసారి మనసు రుచిమడగాలి. ఆత్మానికి ఎలా ఉంటుందో ఒకసారి మనసు చూడాలి. ఆ శాంతి ఎలా ఉంటుందో ఈ మనస్సు ఒకసారి చూడాలి. ఆత్మలాభం ఎలా ఉంటుందో, ఆత్మ యొక్క శక్తి ఎలా ఉంటుందో ఒక్కసారి కనుక మనస్సు చూస్తే అప్పుడు భూమి తిరగడం మానట్లేదండి, అప్పుడు మానండి. అప్పుడు భూమి తిరగడం మానట్లేదు, లోకాలంతా తిరగడం మానట్లేదు, దేహాలు కూడా మార్చేస్తాం.
ఈ దేహాలు అంతా తిరగటం మానదు, కొంపలు అంతా తిరగటం మానదు, ఈ లోకాలంతా తిరగటం మానదు, ఈ శవాలను మేయటం మానదు, ఈ రాగద్వేషాలను విడిచిపెట్టదు. ఎప్పుడు విడిచిపెడుతుంది? నువ్వు ఎవడవో ఈ మనసుకు తెలిసినప్పుడు, నువ్వు ఎవడవో ఈ మనసు తెలిసినప్పుడు అంతకు ముందు నా లక్షణాన్ని విడిచిపెడుతుంది. నువ్వు ఎవడవో ఈ మనసుకు అర్థం కానప్పుడు అంతకు ముందు నా లక్షణాలు ఏమి మనసు విడిచిపెట్టదు. అని చేత నువ్వు ఏం చేస్తావంటే, ఇప్పుడు నా పని ఏమైపోయింది అని ఏదో ప్రార్థన చేశాను, నా పని అయిపోయింది, నేను చేతులు ముడుచుకుంటున్నాను, ఇంకా నువ్వు చేయవలసిన పని అంటున్నాను. అంటే దేవుడు బొమ్మ అక్కడ పెట్టుకుని దేవుడిని స్తోత్రాలు చేస్తే వాడు ఏదో ఇస్తాడని జీవుడు ఉద్దేశించాడు. స్తోత్రం అంటే ఏంటి? పొగట్టం. స్తోత్రం అంటే ఏంటండి? పొగట్టం. పాపం ఉంది, ఆ బొమ్మ అక్కడ పెట్టుకునే స్తోత్రం చేస్తాడు, నాకు ఇది ప్రసాదించు అది ప్రసాదించు. కానీ వాడిని అడగడండి, ఏమంటే ఏ దేవుణ్ణి అయితే స్తోత్రం చేస్తున్నాడో, ఈ జీవుని నువ్వు పుచ్చేసుకుని జీవలక్షణాలు పోగొట్టు, నీ స్వరూపం నాకు ఇవ్వమని అడగడం, ఇది మనస్సులో ఏముంటా ఎదుగుతాడు. దేవుడు స్వరూపం పొందడం కోసం స్తోత్రం చేయడు, ఇది మనస్సులో ఏముంటా ఎదుగుతాడు. స్తోత్రం అయిపోయిన తర్వాత వాడు చేస్తాడా చేస్తాడు, పదువులు నెలలో సంవత్సరం చూస్తా అప్పుడు దేవుడు మారుస్తాడు. ఎన్ని చేతండి వీడు ఏదైతే కోరుతున్నాడో అందులో సుఖం ఉందని వీడు భ్రాంతి పడుతున్నాడు. నమ్మాల వారు కూడా అది చెప్పాడు, ఇంతకాలం నువ్వు నేను వేడిని భ్రాంతి పడ్డాను, ఇలాగే సాధన చెయ్యగా 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 నువ్వెవడవో నాకు తెలిసింది, నువ్వెవడవో నాకు తెలిసాక అప్పుడు తెలిసింది నేను లేనని ఉన్నావు. ఆయన తెలుసుకునే ఉన్నాడు అనుకుంటున్నాడు అక్కడ, ఆయన తెలుసుకున్నాడు ఏం తెలిసిందండి, నీ లేడం తెలిసిందండి, జీవం లేడం తెలిసింది. మన అస్తిత్వం ఎప్పుడైతే దేహానికి పరిమితం అయిపోయిందో మళ్ళీ తప్పనిసరిగా వాడికి జన్మ వస్తుంది. ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు కట్టారంటే మనకి దేహభావం ఉంది కాబట్టి గుళ్ళు గోపురాలు కట్టారు, ఒక రూపాన్ని చూపించడం కోసం. ఇది రూపానికి పరిమితం అయిపోయాం కాబట్టి దేవుని కూడా రూపానికి పరిమితం చేశారు. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గర నమస్కారాలు పెట్టేసి ఇలా పడిపోతున్నారు, శాస్త్ర నమస్కారం అని ఇది తాళంకానే కాదు, ఇది ఆశ్రయం ఉందంటే మీరు మీకు ఇష్టమైన ఎవరైతే వారు ఎప్పుడు ఫెయిల్ అవ్వకుండా ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుడు మీరు సదా జ్ఞాపకం పెట్టుకుని దానికి మించిన యోగం లేదు. రెమెంబరెన్స్ చాలు, దానికి మించిన యోగం కానీ దానితో సమానమైన యోగం కానీ లేదు. వర్షాపంలో భక్తులు అడిగినను ఏమన్న పూర్వం రామాలయంలోకి వెళ్ళేవాడండి, ఈ మధ్య రామాలయానికి వెళ్తున్నాను శివాలయానికి వెళ్తున్నానండి, నేను తేడా వస్తున్నాను నాకు అని దేవుడు దెబ్బ కొట్టేస్తాడు. నేను రాముడు కనుక వీడు నా ఆలయానికి రావటం మానేశ్వరుడంటే రాముడు అనుకుంటే రాముడు దేవుడు కాదని చెప్పాను. ఎవరిచ్చినా ఓకే, పదార్థం ఉంటే అదే కృష్ణుడు చెప్పాడు గీతలో, ఎవరు ఏ నామరూపంతో ఆశ్రయించినప్పటికీ వారు నన్నే చేరుకుంటున్నారు. అయితే కృష్ణ భక్తులు ఏమనుకుంటారు, మరి కృష్ణుడు గొప్ప దేవుడు ఇదో కంటారు. ఎవరు ఏ దేవుణ్ణి ఆశ్రయించినప్పటికీ, ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించినప్పటికీ నన్నే చేరుకుంటున్నారని కృష్ణుడు చెప్తే ఆత్మని చేరుకుంటున్నారని, కృష్ణుడు దేహం కాదు ఆత్మనే చేరుకుంటున్నారు. ఎవరు ఏ నామరూపాన్ని చింతించినా, ఎవరు ఏ నామరూపాన్ని ఆరాధించినా వాళ్ళు ఆత్మనే చేరుకుంటారు. అంటే అందులో కొంత సిన్సియారిటీ కనుక ఉంటే నిరంతరం జ్ఞాపకం పెట్టుకోవడం కూడా ఒక మహాయోగం. నన్ను చరచి ఇప్పుడు నన్ను కలిగేట వింటేది మొదటన మొక్క అరుణాచలం. నన్ను చరచి అంటే ప్రాపంచానికి పనికి రాకుండా నన్ను చేసేసాడు. ఎవరున్నారు రమణస్వామి అండి? ప్రాపంచికం సంబంధించినటువంటి దళితులు, ఈ ప్రాపంచికి సంబంధించినటువంటి గౌరవాలు, ఈ ప్రాపంచానికి సంబంధించినటువంటి అగౌరవాలు, ఈ ప్రాపంచానికి సంబంధించిన లాభం, ఈ ప్రాపంచానికి సంబంధించినటువంటి నష్టం, ఈ ప్రాపంచిక సంబంధించినటువంటి గొప్పలు, ఎన్నిటికీ అభివృద్ధి చేసేసాం, ఎన్నిటికీ ఎప్పుడో దూరం అయిపోయాం. నన్ను చరచి ఇప్పుడు నన్ను కలియక ఈ ప్రపంచానికి పని కలగనే నేను పోయాను. ఇప్పుడు నన్ను కలవకపోతే ఇది మగతన మారినాచారం. భగవంతుడికి పురుషోత్తముడు అని ఒక టైటిల్ ఉంది. అంచేటి నేను ప్రపంచానికి ఎలాగో పనికి రాకుండా పోయాను, ఇప్పుడు కలిగి నీ స్వరూపాన్ని నాకు ఇవ్వకపోతే, నీ స్వరూపానికి నాకు ఇవ్వకుండా నేను విడిచిపెట్టేస్తే నీ పురుషోత్తముడు అనే టైటిల్ పోతుంది, అది విడిచిపోతుంది. భగవంతుడు ఏమంటున్నారండి? పురుషోత్తముడు అంటున్నారు. ఇప్పుడు నేను విడిచిపెట్టేస్తావు అనుకో, నన్ను రక్షించవనుకో, నా భార్యను నువ్వు తీసుకోవనుకో, నా యోగక్షేమాలు నువ్వు చూడవనుకో, అంటే నన్ను కలిగి ఈ స్టేజ్లో కనుక నువ్వు ఎదురైతే నువ్వు ఎవరు పురుషోత్తముడు అనరావుగా, అంటే నువ్వు జాగ్రత్తగా ఆలోచించి మరీ ఎవరికి అడిగేయండి. ప్రపంచంలో సర్వసాధారణంగా మనుషులందరూ ఏదైతే గొప్పలు అనుకుంటారో ఆ గొప్పలు నాలోంచి జారిపోయి, ఆ గొప్పలు నాలోంచి జారిపోయినా సరే నా మనసు నీరు జారాలి.
ఆ గొప్పలోంచి ఎవరి మనసులోంచి జారిపోయో ఆ మనసులు ఆత్మలో జారుతుంది. ఆత్మలో ఆ జారటమే యోగం. మనస్సు అనేది ఈశ్వరంశ జీవుడు నా అంశ అని చెప్పాడు కృష్ణుడు. ఈశ్వరంశ భగవంతులలో జాగ్రత్త సిద్ధంగా ఉంది, కానీ ప్రాపంచిక గొప్పలు ఏం చేస్తున్నాయి, దానిలో తోలు కట్టేసి ఉంచుతున్నాయి. అంగీకారాలు ఉంటాయి, ఈ గొప్ప వాళ్ళు అడవుల వాళ్ళు ఈ గొప్పలు, తర్వాత ఈ కుటుంబాలు ఈ కులాలు మా పొలం గొప్పదండి మా పొలం గొప్పదని, వీళ్ళ రంగులు తర్వాత చదువులు డబ్బులు ఇంకా చాలా మంది ప్రపంచానికి సంబంధించి ఇవన్నిటితో అలంకరించుకుంటాడు భక్తుడు. ఏమంటే ఇవన్నిటితో అలంకరించుకుని అప్పుడు ఈశ్వరుడు కూర్చుంటాడు ఇన్న మాట ఏం చెప్పాడు, అప్పుడు కొబ్బరికాయలు పువ్వులు అన్ని చేసి అప్పుడు ఈశ్వరుడు దగ్గర కూర్చుంటే వారు పోరా నగ్నంగా రావాడు నీ పని చేస్తాను ఈశ్వరుడు చెప్తాడు. బయట ఏచి క్రీస్తుంటే ఇటువంటి వాళ్ళందరిని పరలోకంలో మీరెవరో నాకు తెలియదు బయటకు పొంది అంటారు. వాడు నిరాడంబరంగా జీవించడం ఈశ్వరుడు చెబుతాంటే ఇవన్నీ కులాలతో ఈ డబ్బులతో ఈ చదువులతో ఈ గొప్పలతో ఈ ఆడంబరమైన వస్తువులన్నీ మన మెడగ తగిలించుకుని ఈశ్వరుడు ప్రవేశించాలండి. ఎక్కడ సాధ్యం? నన్ను చరచి నన్ను చెడుకో, నన్ను ప్రపంచానికి కాకుండా చేసి శివవారిని ఆచరిస్తుడా, వారిని ఆచరిస్తుడా, ఈ ప్రపంచానికి నన్ను పనికి రాకుండా చేసి శివయ్యా. ఈ మాటలు చాలా న్యాచురల్ గా ఒక తహసీల్దారు గారు తల్లి అంటున్నారు అమ్మాయికి, మా అబ్బాయి నువ్వు చదువుకున్నాడు, మా అబ్బాయి నువ్వు ఆడుకున్నాడు, మా అబ్బాయి పెద్దవాడు అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకు ఉన్నాడు, సమాజంలో ఎంతో గౌరవం సంపాదించాడు, పలానా వారి అబ్బాయిని మాకు కూడా గౌరవం తీసుకొస్తున్నాడు, నీ బతికిలాగైపోయింది, ఈ భూమిలో ఈ దైవంతో కలిసిపోయి ఎందుకు పనికి రాకుండా, ఈ లోకానికి పనికి రాకుండా, పరలోకానికి కూడా పనికి రాకుండా ఇలాగైపోయావా, ఎందుకు పనికి రాకుండా అయిపోయావా, నీ అమ్మ చేసిన పుణ్యం, నీ నాన్న చేసిన పుణ్యం, నీ తాత చేసిన పుణ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది, కనీసం వాళ్ళ పుణ్యమైనా నీకు కొంత పనికి రాలేదు అని ఏడ్చింది పాపం. అంటే మా అబ్బాయిగా రావలేదు. అదే భగవాన్ చెబుతున్నారు, ఆ ముసలమ్మ మాట మనం ఏడవకోవాలనుకున్నాం, నేను భగవాన్ చెప్పింది నన్ను చేర్చావు, ఈశ్వరుడు ఎలా నన్ను చేర్చావు, ఎలా చేర్చాడు, దేవుని చేర్చాడు, లోకానికి సంబంధించిన వరకు స్వర్ణ అయ్యాడు. ఏమండి ఏదో ప్రాణం ఉందని చెప్పింది, కానీ ప్రాణం పోయి అది స్వర్ణలనే మీరు బాగా అర్థం చేసుకోండి. నీకు గీతలు ఏం చెబుతున్నాడని శరీరం ఇంకోదని చెబుతున్నాడు, శరీరం నేను అనుకుంటున్నాను, మరి ఈ శరీరం నేను అనుకోకపోతున్నా కర్మ ఇవ్వడానికి చూస్తాడు, ఈ శరీరం నేను అనుకోను అనుకోండి అనుకోకపోతే కర్మ ఇవ్వడానికి చూస్తాడు, ఈ శరీరం కాదు అయితే కానీ శరీరం అనుకునేలా చేస్తాడు. ఇంకే పూర్వజన్మలో నేను చేసిన కర్మ ఉంది, ఈ శరీరం నేను అనుకోలే చేసి నేను చేసిన కర్మని అనుభవించడం ఈ శరీరంతో చేస్తాడు. అది ఈశ్వరు యొక్క మాయ, భగవంతుడు ఒక్కడే పురుషుడు. మిగతా దేహ భావంలో ప్రతివాడు జీవుడు, ఏదో ఒక మహాత్ముని దర్శనం చేయడానికి వెళ్ళింది, మిగతా వాడు ఏమైనా అంటే పలానా నిరవైలా మిమ్మల్ని దర్శనం చేయడానికి వచ్చారని లోపలికి వెళ్ళి ఉంటారు. నేను స్త్రీలను ఎవరిని చూడను నేను పురుషుని అంటాను. అప్పుడు నిరవైలు ఏం చెబుతుందంటే పురుషుడు ఒక్కడే, వాడు భగవంతుడు, మరి ఈ పురుషుడు ఎవరు, నేను ఆడవాళ్ళని చూడని చెప్పి ఈ పురుషుడు ఎవరు, దేహభావం వాడు పెట్టివాడు జీవుడే. ఎవరైతే దేహభావన పోయిందో, ఎవరైతే దేహభ్రాంతి పోయిందో వాడు ఈశ్వరుడు అవుతాడు. భోగ దృష్టి ఉన్న వాడికి లోక దృష్టి ఉంటుంది, జ్ఞానికి లోకం ఉంటుంది పని తెలుసు. కొట్టేంతయు కోసి గుణముద పాలించు గురు రూపమైన నిలుగు అరుణాచల. ఈశ్వరుడు గురించి ధ్యానం చేసినప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ, పూజ చేసినప్పుడు కానీ, జపం చేసినప్పుడు కానీ, నువ్వు భావోద్యోగం ఈశ్వరుని అడుగుతున్నావు, లోక ప్రయోజనం నిమిత్తమే మనం ఏదో అడుగుతున్నాం, కానీ నా మనస్సును బాగు చెయ్యి, మనస్సును పవిత్రం చెయ్యి, ఈ లోక విషయాల నుంచి నా మనస్సును దూరం చెయ్యి, ఇంద్రియాలు ఏ విషయాలనైతే అపేక్షిస్తున్నాయో ఆ విషయాల నుంచి ఇంద్రియాలను వెనక్కి తిప్పు అని మనం ఎప్పుడైనా ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం. కానీ లోకం జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేయటం లేదు? లోకం అంటే మనుషులు, దీనికి ఒకటే కారణం, జ్ఞానాన్ని తెలుసుకునేదంత సత్యాన్ని తెలుసుకునేదంత ఓర్పు ఆ సహనం లోకానికి లేదు. నేను నేను కాదు లోకం ఉంటాను, అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక టాలరెన్స్ ఉండాలి. ఒక గంట సేపు శ్రవణం చేయడానికే మనకు ఓపిక లేనప్పుడు సత్యాన్ని ఎక్కడ తెలుసుకోవాలి? అంటే పూర్తిని తెలుసుకోవడానికి తగినటువంటి శక్తి కానీ ఆ సహనం కానీ ఆ ఓర్పు కానీ లోకానికి లేదు. అంచేత లోకం తెలుసుకోలేకపోతాం. కుట్ర అంటే కోసి, కుట్ర ఎందుకు ఉండకూడదు? నీ కుట్ర కనుక ఉంటే నా స్వరూపం నాకు తెలియదు, నీ కుట్ర కనుక ఉంటే నాలో ఉన్న భగవంతుడు నాకు దర్శనం ఇవ్వడు అని అంతే నాలో నీ కుట్రను తీసే, నా అంతటి నేను తీసుకోలేకపోతున్నా, నీ సహాయ సహకారం అర్థిస్తున్నా ఈ కుట్రను తీసేయడం కోసం అని ఎవరైతే తనలో ఉన్న చుడిని తొలగించుకోవడానికి రిమూవ్ చేసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈశ్వర సహా అందుకున్న ప్రయత్నం చేస్తే యోగం, యోగం అంటే ఏదో ప్రయత్నం, నాలో నా చెడ్డను నేను తొలగించుకోవడానికి నేను చేసే ప్రయత్నమే యోగం అన్నారు. అంచేత ఈ లోపల కుట్రను తొలగించు, తొలగించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆ ప్రయత్నానికి నువ్వు సహకరించు, ఈ కుట్రంతా కోసి గుణముగా పాలించు, నన్ను సద్గుణాలతోటి నింపు, కళ్యాణ గుణాలతోటి నింపు. ఇంచేత కళ్యాణ గుణాలు కావాలి, దేహం అసోచుకుంటాం కానీ దేహం బలమైపోయినప్పటికీ లోపల మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ కళ్యాణ గుణాల వంటికి శ్మశానంలో బరణాలు. ఇంచేత కళ్యాణ గుణాలు కాదంటే కళ్యాణ గుణాల వల్ల అహంకారం పలచబడదు. ఆత్మను తెలుసుకోవడం కోసం, సత్యాన్ని తెలుసుకోవడం కోసం, ఈశ్వరుని దర్శించడం కోసం మంచి గుణాలు సహాయం చేస్తాయి. మహాత్మ యొక్క సహవాసం చేస్తే, సద్గుణాలు ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా ఆ రకంగా అవ్వాలి, అటువంటి సద్గుణాలు మనం కూడా అలవర్చుకోవాలి అనేటువంటి ఆ కోరిక పడుతుంది. అది సామాన్యం అనుకోకుండా మీరు సత్పురుషుల సహవాసం సామాన్యంగా దొరకదు. ఇంచేటంటే ఒక సత్పురుషుల యొక్క సహవాసంలో మన జీవితం యొక్క కోర్సే మారిపోతుంది, మన జీవిత విధానమే మారిపోతుంది. ఆ సత్పురుషుల యొక్క ఒక చిన్న మాట చాలు, ఒక చూపు చాలు, ఓ టచ్ చాలు. సత్పురుషుడికి ఎంత శక్తి ఉంది, ఈశ్వరుడికి ఎంత శక్తి ఉంటుంది. ఇప్పుడు భగవద్గీతలో మనకి అది కళ్యాణ గుణాలు చెప్పారు. ఈ కళ్యాణ గుణాలు మూడు గుణాలు మనకి ఎలా వస్తాయో మనకు అనిపిస్తుంది, ఏం కంగారు పడక్కర్లేదు. మొత్తం 15 కళ్యాణ గుణాలు చెప్పాడు భగవంతుడు వాసుదేవుడు. అందుకని ఏదో గుణం తీసుకున్నాం మంచి గుణం, ఏదో మీకు వచ్చిన గుణం ఒక మంచి గుణం తీసుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, ఆ మంచి గుణాన్ని అలవాటు చేసుకుని మిగతా 15 దీని వెంట వచ్చేస్తాం. మనం చేతితో చేసే పని, నోటితో మాట్లాడి మాట, మనసుకు వచ్చే తలంపు విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇంకా పాపం చేయవలసిన పదం, ఇంకా పాపం మన దగ్గర రాదు. ఈ మూడేట్లో మనం జాగ్రత్త పడు. భగవాన్ చెప్తారు ఎదట వాడికి నువ్వు ఇచ్చే వస్తువు నీకు నువ్వే ఇచ్చుకుంటున్నావు అన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు ఇల్లుకుండా ఎంతకాలం ఉండగలవు. ఇది విషయం అర్థమైనప్పుడు కుట్ర అంతయ్యే పోసి గుణముగా పాలించు, దాన్ని ప్యూరిఫై చేయి, సాధనతో నన్ను పవిత్రం చేసుకోవడానికి నేను చేసే ప్రయత్నమే సాధన. ఈశ్వరుడా నన్ను పరమ పవిత్రం చెయ్యి, నా మనస్సును పరిశుద్ధంగా ఉంచు, నా వాక్కు నిర్మలంగా ఉంచు, మంచి తలంపులు నా హృదయంలో ఉచ్చిరెట్టి చెయ్యి అని మన ప్రార్థనలో ఇప్పుడు చెప్పమన్నాం. దురదృష్టం ఎక్కడుందంటే అసలు మన గమ్యం ఏమిటో తెలియని స్థితిలో మనం ఉన్నాం. జపం ఎందుకు, పూజ ఎందుకు, ధ్యానం ఎందుకు, వీటన్నింటిలో ఒక ప్రయోజనం ఏంటి అసలు? వీటన్నింటిలో ఒక ప్రయోజనం మన దుఃఖంలో స్థితిని పొందడం కోసం వీటన్నింటిలో ఒక ప్రయోజనం. అదే రమణ మహర్షి గారు ఒక అడిగారు, ఎవరు నాకు దేవుని తెలుసుకోవాలండి. ఈ అబ్బాయే దేవుడు వచ్చి నువ్వు ఎప్పుడైనా అడిగాడని తెలుసుకోమని. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎందుకు నువ్వు దేవుడు తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం ఇంట్లో అంటే మానవుడు శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు, తన సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి వాడికి డబ్బు సంపాదించాలంటుంది. ఎందుకు కారణం, డబ్బు ఉంటే భోగం అనుభవించవచ్చు, భోగం అనుభవిస్తే సుఖం వస్తున్నట్టు ఉద్దేశం. కానీ తను అనుభవించే భోగం ఆత్మసుఖంలో, ఆత్మానందంలో, తన ఇంద్రియాలతో అనుభవించే భోగం దెయ్యంతో ఉండదు అన్న సంగతి పెళ్లి అనిపించాడు. ఒట్టిగడ్డ మామూలుగా బాగా ఉంటుంది, కానీ ఒకసారి పచ్చగడ్డని చూసిన తర్వాత ఒట్టిగడ్డ ఏముందో కనిపిస్తుంది. అంతేకాదు భక్తుడని వాడు ఎప్పుడైనా భగవంతుడి యొక్క రుచి చూస్తే ఆత్మసుఖం, ఆత్మశాంతి, ఆత్మానుభవంలో వచ్చేటువంటి ఆ మహదైశ్వర్యం, ఆత్మలో ఉంటే అనుభవం, ఒక్కసారి ఆత్మ దర్శనం చేస్తే తెలుస్తుంది ఇంతకంటే అన్న సృష్టిలో ఎక్కడాలి, అంతకంటే డ్యూటీ కానీ, అంతకంటే ట్రూత్ కానీ ఈ లోకంలో ఎక్కడ లేదని తెలిసిందో తెలుస్తుంది. అది ఉంటే నిజం. మనకి ఆత్మసుఖం మన అనుభవంలోకి వచ్చిన రోజుని అప్పుడు తెలుస్తుంది మనం అనుభవించే భోగము దాని నుండి ఎందుకు పనికిరాదు. సమాజం, జనం, ప్రజలు ఇన్ని మాటలు చెబుతారు, జనం కోసం చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం, దేశం కోసం చేస్తున్నాం. వీడికి అజ్ఞానికి దేశం కావాలి, జ్ఞానికి కావాలి. జనానికంటే ముందు తన అహంకారం ముఖ్యం ప్రతి వాడికి. ప్రతి పని మామూలు తన అహంకారం కోసం చేస్తాడు మానవుడు. రమణ స్వామి చెప్పారు అహంకారం అంటే అంత ఉంది, అది లేకపోతే ఏది లేదు. ఇక్కడ మనస్సు ప్రధానం. మనస్సును బాగు చేసుకోవడం అంటే భక్తి యొక్క ప్రయోజనం. మనం పైకి తీసుకొచ్చినా మన మనస్సే, మన పాడు చేసినా మన మనస్సే, మన మనస్సును మనం స్వాధీనం చేసుకోలేకపోతే శత్రువు లేక మనకి ఇది అపకారం చేస్తుంది. మన శరీరం విషయంలో తీసుకునే జాగ్రత్త మనస్సు విషయంలో తీసుకోవడం లేదు.
మనం ఏం మర్చిపోవడం లేదు. ప్రార్థన టైంలో కూడా భగవంతుని దర్శించే టైంలో కూడా నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా నన్ను నేను ఏం మర్చిపోవడం లేదు. అప్పుడు కూడా నా కోరికలో ప్రమాణం నా హృదయంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నానో, నా హృదయం ఎవరికి అర్పించానో తెలుసుకోలేనంత మూర్ఖుడా ఈశ్వరుడు. దాన్ని ఈశ్వరుడు అంటే మూర్ఖుడా? ఏ కోరికలకైతే ఏ ప్రకృతికైతే నా హృదయాన్ని అర్పించి నేను జీవిస్తున్నానో తెలుసుకోలేనంత అసమర్థుడా లేదా మూర్ఖుడా? నోటితో దేవుని ప్రార్థించవచ్చు కానీ హృదయాన్ని ఎవరికి ఇస్తున్నాం? అందుకే కృష్ణుడు చెప్తాడు, వైరాగ్యం లేని వాడికి జ్ఞానం రాదు, వైరాగ్యం లేని వాడు శాస్త్రం వినటానికి కూడా పనికిరాడు. వైరాగ్యం లేని వాడు శాస్త్రం వింటే శాస్త్రం వినకూడదని కాదు, వింటే అందులో వదుతుంటే ఇంకో అర్థం చేసుకుంటాడు. వైరాగ్యం లేని వాడు భగవద్గీత చదువుతాంటే కృష్ణుడు చెప్పిన మాటలు కనబడవు లేదు కళకి. ఈ బుర్రలోని కళల్లో పుస్తకంలో చూస్తుంటాడు. రామస్వామి చెప్పాడు, ఏ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి, నాకు ఏదో కావాలో అడుగుతున్నాను. అంటే ఏంటి? అడిగేవాడిని దాచేసుకుంటున్నాను. అడిగేవాడిని దాచేసుకుని ఇంకేం ఇస్తాం అడిగేది అంటే పూజిస్తా ఉంటే సోదర మహాశైలిగా ఒక మనిషి నిజాయితీనంత మాత్రం సమాజం ఆమె మోసం చేయదని ఎక్కడ లేదు. కానీ నిజాయితీ ఉన్న మనిషిని సమాజం మోసం చేయొచ్చు, తన స్నేహితుడు మోసం చేయొచ్చు, తన తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, తన భార్యాభర్తలు మోసం చేయొచ్చు, ఎవరైనా మోసం చేయొచ్చు. కానీ నిజాయితీ ఉన్నప్పుడు సమాజం మోసం చేసినప్పటికీ ఈశ్వరుడు వాటికి మోసం చేయను, వాడు చేస్తాడు ఈశ్వరుడు కాదు. నా ఉదయంలో కలిగి నిజాయితీ ఉన్నంత మాత్రం సమాజం మోసం చేయదని ఎక్కడ లేదు. చేస్తాను, చేయొచ్చు. ఏ పని చేసినా టికెట్ల శుద్ధికి ఎవరైతే చేస్తున్నాడో అటువంటి జీవుణ్ణి, అటువంటి వ్యక్తిని, అటువంటి హృదయాన్ని ఈశ్వరుడు ఎన్నడూ మోసం చేయడు. కొంతమంది అంటారు, నేను మంచి పని చేసేవాడిని ఇలా దాడా చేశాడు, అలా ఈశ్వరుని చేస్తాడు మీరు అనుకోండి మీకు నిజాయితీ. అలా మా సమాజం దాడా చేయొచ్చు కానీ భగవంతుడు మనకి ఎన్న దాడా చేయదు. మనకి జ్ఞానాన్ని ఇచ్చేది ఈశ్వరుడే. అంటే మీరు ప్రార్థన చేసిన నోటితో మాటలు మాట్లాడినా ఏది చేసిన ఈశ్వరుడు కోసమే చేయండి. మీరు మంచి చెయ్యండి, మంచి కూడా మంచి కోసమే చేయండి. లోకానికి సంబంధించి ఏది ఆశించి చేయండి. కోరికతోటి మీరు ప్రయత్నం చేసి ఫలితం సంపాదిస్తే మిమ్మల్ని బాధిస్తుంది. మీకు కోరిక లేకుండా వచ్చింది అనుకున్నది, ఒక అవార్డు రివార్డు మీకు వచ్చింది అనుకోండి, అది మిమ్మల్ని బాధించు. కానీ కోరికతోటి చేసామా? తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళినా ఏ లోకంలో తిరిగినా అది దుఃఖం రూపంలో, మనకి తలంపు రూపంలో అది తప్పనిసరిగా మనకు కూడా మనకి మనిషి కూడా నేడు ఎలా వస్తుందో అలా వచ్చి మనం బాధించి తీరుతుంది. కోరికతో చేసే ప్రతి పని శారీరక రోగి కానీ మానసిక రోగి కానీ యోగి కాదు. మా మనసులో రోగాలున్నంత కాదు నేను యోగిని కావలేను. అంటే నీ యోగిని కావాలంటే నా మనసులో రోగాలు పోవాలి. ఈ రోగాలు కావాలంటే ఏది ఎక్కడైనా ఏమవుతాడా? భోగి ఎక్కడైనా ఏమవుతాడా? భోగి ఏమి కాలేదే, భోగి ఏమి కాలేదే. నువ్వే భూమిగా ఉండి, నువ్వే దేవుడిగా ఉండి, సమస్త నువ్వు ఉండి, నన్ను బాగు చేయి, అన్ని వండుకుని నీ పాదాల దగ్గరికి ఇచ్చాను అని చెప్పి ఇప్పుడు నన్ను ఉంచిపెట్టేస్తే నీకే అగౌరవం కానీ నాకేం అగౌరవం. పవనారాయణ రమణస్వామి పవన వెంకటరామన్ అన్ని వదిలేసి అరుణాచలేశ్వరుడు దగ్గరికి వచ్చాడు, నేను అన్యాయం చేశాడు ఈ లోకంలో నీ గురించి వచ్చాడు చెప్పుకుంటారు కానీ నాకేం నష్టం లేదు. ఒక కేక అరుణాచల అని పేరు వినడానికి నీ దగ్గరికి వచ్చేసాను నేను, ఒక కేకతోటి నీ దగ్గరికి వచ్చాను నేను. అరుణాచలేశ్వరుడా, నీ స్వరూపాన్ని నాకు ఇచ్చి నీ అంతటి వాడిని నన్ను ఇచ్చి నువ్వు ఉంటే జ్ఞాపకం ఉంచుకోండి. అహంకారం లేకుండా చేసిన పని అకర్మ అవుతుంది. కర్మ చేస్తున్నప్పటికీ కర్తృత్వం లేకుండా చేస్తే నన్ను చుట్టుకోదు, నన్ను ముట్టుకోదు. నన్ను ముట్టుకోని సరిగ్గా నా మనస్సును శుద్ధి చేసి నాకు జ్ఞానం కలగజేస్తున్నది. నేను నోటితో ఒక మాట మాట్లాడినా, ఎంతో మనిషికి చిన్న ఉపకారం చేసినా, చేతితో ఏదైనా ఒక మంచి పని చేసినా కేవలం పరమేశ్వరుడు సంతోషించాలని చెప్పి ఒక వ్రతం చేసిన, ఒక నోము నోసిన, ఒక జపం చేసిన కేవలం పరమేశ్వరుడి ప్రీతి కోసమే చేయండి. పరమేశ్వరుడి ప్రీతి కోసమే. మనకి మోక్షం వచ్చే వరకు మనకి ఎన్ని జన్మలు మారినా, ఎన్ని లోకాలు మారినా మనకి పరమేశ్వరుడికి ఉన్న సంబంధం శాశ్వతమైనది. ఒక మనిషికి ఇంకో మనిషి సంబంధం శ్మశానంతో తిరిగిపో. ఏమండి, నాకు డాక్టర్ గారికి బాగా స్నేహం అనుకోండి, నాకు డాక్టర్ గారికి బాగా స్నేహం అనుకున్నాను. నేను చిన్న కష్టమైన మాట అంటే నా స్నేహం వదిలేస్తాను. మా నాన్నగారు మా నాన్నగారు అని అంటాం కదా ఇప్పుడు వరకు. ఏమండి, నేను మా డాక్టర్ గారు మా డాక్టర్ గారు నేను అంటాను. ఈ మనుషులు ప్రేమలు ఎలా ఉంటాయని చెప్తున్నాను.
అంటే కొట్టక్కర్లేదు, మీరు డాక్టర్ గారిని కొట్టక్కర్లేదు, ఇప్పుడు డాక్టర్ గారు నన్ను కొట్టక్కర్లేదు. కొన్ని స్నేహితుల మధ్య చిన్న మాట్లాడితే ఇండిపోతున్నారు శాశ్వతం. స్నేహితులని తల్లి కొడుకు ఇండిపోతున్నారు డొమెస్టిక్ అఫైర్స్, డొమెస్టిక్ ట్రబుల్స్. కానీ తల్లి కొడుకు ఇండిపోతున్నాడు కదా, అలా చూస్తున్నాం కదా. ఇవన్నీ అనుభవంగా ఉంటే 100 ఎకరం సంపాదించి తండ్రి కొడుకిస్తే ఆ తండ్రి ఏదైనా కష్టమైన మాట అంటే ఎన్ని తిండి దెబ్బలు కొట్టడానికి వెళ్ళి కొడుకు కూడా ఉన్నారు. నాకు తెలిసిన రాజుగారు ఒక ఆయన ఉన్నారు, తిట్టడం నాను కంట సరిగ్గా కట్టేవాళ్ళు ఏదో అడుగుతాను బాబు, 100 ఎకరం సంపాదించాను కంట కట్టేవాళ్ళకున్నందుకు నాకు తెలియదు, మీకు తెలియదు నూనుకొని నోరు మూసుకున్నాను అన్నారు. అప్పుడు కూడా మీరు అట్టేవాడు రియాక్షన్ చేయాలి, అప్పుడు కూడా మీరు అట్టేవాడు కదా. మీరు అబ్బాయి ఉండలేక చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేశాను కదా, ఉండలేక ఆగలేక చెబుతున్నాను. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే భగవంతుడు ఎంత గొప్ప వాడు కాకపోతే, భగవంతుడు ఎంత దయామయుడు కాకపోతే, భగవంతుడు ఎంత కరుణామయుడు కాకపోతే, భగవంతుడు ఎంత ప్రేమయుడు కాకపోతే, కనీసం భగవంతుడు నా జీవితంలో ఒక్కసారి కూడా నేను స్మరించకుండా ఉన్నా కూడా నా ఉదయించుకుంటే నిలటం లేదు, వాడు పోదు, నేనేం పూజ చేయటం లేదు, నేను కనీసం పొగట్టం లేదు, ఆయన తోటం చేయటం లేదు, ఆయన్ని గౌరవించడం లేదు. కనీసం ఒక్కసారి స్మరణ చేసి తామది శివ కృష్ణ వసుదేవ అని ఒక్కసారి వదంతులు ఉన్న పరమాత్మ ఒక్కసారి నోటితో అనొద్దు, మనస్సు లోపల కూడా అనుకోవట్లేదు. అంత నిర్లక్ష్యంగా లోపల ఉన్న పరమాత్మని అంత అగౌరవంగా, అంత నిర్లక్ష్యంగా, అంత నిర్దాక్ష్యంగా నేను చూస్తున్నప్పటికీ, అంత గౌరవంగా లోపల ఈశ్వరుడు నేను చూస్తున్నప్పటికీ నా హృదయాన్ని విడిచిపెట్టి అడగడం లేదే వారి వాళ్ళు ఈశ్వరుడు. మీరు ఒక చెడ్డ మాటిని అలాంటిది దేశపోతారు నుంచి వారి ఈశ్వరుడు. దేవుని దేవుడని చెబుతున్నప్పటికీ దేవుని చెబుతున్న హృదయాన్ని కూడా అది ఖాళీ చేయటం లేదు వాడు ఈశ్వరుడు. అది ఏడైనా వాడు హృదయంలో కూడా సమానంగా ఉన్నాడు వాడు దేవుడు. విష్ణుడిపై కూడా పక్షపాతం లేదు, పక్షపాతం కూడా దేవుడు కలుగుతాడు. అది గుర్తించిన వాడు సుఖాన్ని పొందుతున్నాడు, గుర్తించకపోతే దుఃఖాన్ని పాలవుతున్నాడు. కానీ ఆయన ఇంటికి సమానంగా ఉన్నాడు. ఆయన అత్యక్తినప్పటికీ ఏమి ఇస్తాడు వాడు దేవుడు. బహిరంగ దృష్టికి అలవాటు పడిపోయినటువంటి జీవితాలు, అరుణాచల వాసు లేకపోతే కాశీ వాసు లేక రామేశ్వర వాసు లేక పుట్టపర్తి వాసు ఏమండి అయోధ్య వాసు లేదా ద్వారకా వాసు అవి కావాలండి. ఈ దేవుడు ఎవరికి కావాలి, ఈ దేవుడు ఎవరికి కావాలండి? ఎంతో స్పష్టంగా, ఎంతో సూటిగా, ఎంతో సరళంగా, ఎంతో సహేతుకంగా నేను అందరి హృదయంలోని చైతన్య రూపంలో ఆత్మరూపంలో అందరి హృదయంలోనే ప్రకాశిస్తున్నాను అని స్పష్టంగా చెప్పినటువంటి ఈశ్వరుడు హృదయంలో ప్రకాశిస్తుంటే ఈ దేవుని విడిచిపెట్టేసి వైకుంఠంలో దేవుడి కోసము, ఆ కైలాసంలో దేవుడి కోసము ఇలా పైకి చూస్తూ రోజులు గడిపేస్తున్నాం. అదే రామర్షి అని అడిగారు, మీరు చాలా పైకి వెళ్ళిపోయారు, నేను పైకి వెళ్ళలేదు కదా లోపలికి వెళ్ళాను. పైకి వెళ్ళటం మీరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావాల్సింది అయితే పైకి వెళ్ళటం, ఎమ్మెల్యే గారు ఎంత అయితే పైకి వెళ్ళటం, ఇది పైకి వెళ్ళటం. ఈశ్వర్ ఉదయంగా ఉన్నాడు. మనం ఇన్ని అభ్యాసాలు చేస్తున్నావే, ఇన్ని యోగాలు చేస్తున్నావే, ఇన్ని పూజలు చేస్తున్నావే, మనస్సు అందరి యొక్క అందులో లేకపో ఉదయం ఎవరైనా చెప్పగలరా? యోగాలు పేరుతోటి, జపాలు పేరుతోటి, పూజల పేరుతోటి, వ్రతాల పేరుతోటి, నూనె పేరుతోటి ఇన్ని చేస్తున్నారే, ఇన్ని యజ్ఞాలు చేస్తున్నారే, మీ మనస్సుని మీరే ఒక అందులో ఒక అందులో నోటు మీరు ఉదయం ఎప్పుడు చెప్పగలరా? ఒక అందులో నోటు ఒక అందులోనే మీరు మరణం వచ్చిన లోపల ఈ శరీరాన్ని విడిచిపెట్టిన లోపల ఒక అందులో కిందకి దిగగలరా? హృదయంలో ఉన్న ఈశ్వరేపుకి నేను హృదయంలో ఉన్నానని చెబుతున్నాడు కదా, ఆ హృదయంలో ఉన్న ఈశ్వరేపుకి మీ మనస్సుని ప్రయత్నం చేసి సాధన చేసి ఒక అంగుళం లోతు ఒక అంగుళమే లోతుకి మీరు లోపలికి దిగగలరా? డబ్బులుంటే వెళ్ళిపోతారు అరుణాచల వాసు దగ్గరికి, అంటే కాశీ వాసు దగ్గరికి డబ్బులుంటే వెళ్ళిపోతారు. ఇక్కడికి ఏ డబ్బులు పెట్టుకున్నాడు? ఎన్ని రూపాయలు పెట్టుకుని మీ మనసు మీకు అందులో దొరకగలరు? మీ దగ్గర ఒక 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు పెట్టుకుని ఇక్కడికి దొరకగలరా? శాంతిని కొనుక్కోగలరా? శాంతిని మోక్షాన్ని పరిచయం చేస్తారా? లోకంలో ఎక్కడో శాంతి లేదు, ప్రపంచంలో ఎక్కడో శాంతి లేదని ఈ పేపర్లో చూస్తున్నాను. ఎవరి హృదయంలో శాంతి ఉంది? ఏ మనిషి హృదయంలో శాంతి లేదు? ప్రపంచంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు హృదయంలో శాంతి సమాజంలో ఎక్కడి నుంచి వస్తుందండి? మా తలంపు మంచి తలంపు లేకపోతే మంచి మాట మాకు ఎక్కడి నుంచి వస్తుందండి? అదే హృదయంలో కనుక మన శాంతి ఉంటే ప్రపంచం ఉంటే శాంతి. పొద్దున్న చూస్తే బాగుంది మనసు కుదురుగా ఉండట్లేదు, మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు చూస్తే తేడా వచ్చేసింది అక్కడ, మరి గుండు కొట్టుకొని అక్కడ తేడా వచ్చింది. అంటే ఏమి లేదు, పొద్దు మేము అహంకారం సంతృప్తిగా ఉండి మధ్యాహ్నం లేచినట్టు సత్యాన్ని తెలుసుకునేదంత ఓర్పు ఆ సహనం లోకానికి లేదు. నా శరీరమే నాకు కూడా రానప్పుడు నా శరీరంతో అక్వైర్ చేసింది ఎలా వస్తుంది, రాదు. కానీ ఒక గుణాన్ని ఒక గ్రేట్ క్వాలిటీని నేను కనుక ఎలా చేస్తే, నేను కనుక అక్వైర్ చేస్తే, నేను వాటిని సంపాదిస్తే ఆ గుణం నన్ను విడిచిపెట్టకుండా వస్తుంది. ఈ మంచి గుణాలు ఎంచుకుండాలంటే చెడు గుణాలు పోవటం కోసం మంచి గుణాలు కావాలి. అంటే మనకు ఉంటే సరే సరే, లేకపోతే సంపాదించుకోవాలి. అవి ఊరికే కష్టపడితే వస్తాయి, బద్దకష్టుడు కావు. అందుకే మహాత్ముల యొక్క సహవాసం కావాలి. పుస్తకం కొనుక్కున్నంత తేలిగ్గా సత్పురుషుల యొక్క సహవాసం దొరకదు, ఇది సామాన్య విషయం కాదు. ఇంతకంటే ఒకసారి ఒక సత్పురుషుల యొక్క చూపు చాలు మనకు. వివేకానంద స్వామి చరిత్రలో ఋషికేశ్వర స్వామిని చూస్తాడే, ఈయన సన్యాసి ఆయన సన్యాసి, కానీ ఆ సన్యాసి పాదాలకు నమస్కారం చెయ్యాలనేటువంటి కోరిక తపన విపరీతంగా వదిలేదని చూస్తున్నట్టు, కానీ ఆయన పొందుతున్నాడు. అప్పుడు అడుగుతాడు అతను, నేను చూస్తాను ఎంతో గౌరవించాలనిపిస్తుంది, మీ పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తుంది, మీరెవరో తెలియకుండా మీ పట్ల నాకెంతో పూజ భావం కలుగుతుంది అని చెప్పాడు. అని చరిత్ర అక్కడి నుంచి చెబుతాడంటే పహ్వారి బాబా చరిత్ర ఎప్పుడైనా చదివారా, పహ్వారి బాబా చరిత్ర ఎప్పుడైనా చదివారా, ఆ స్వామి వివేకానందని అడుగుతాడు, చదివానండి. ఆ పహ్వారి బాబా చరిత్రలో దొంగవాడి కథ ఉంది, ఆ దొంగవాడి కథ మీరు చదివారా? ఆ చదివానండి, ఆ దొంగవాడి కథ నేను చదివాను. ఆ దొంగవారిని చాలా దొంగతనాలు చేసి అలవాటు ఉంది. ఈ పహ్వారి బాబా ఆశ్రమంలో దొంగతనం చేయడానికి వచ్చాడు. ఆ దొంగతనం చేసే టైంలో పహ్వారి బాబాకు నిలుకు వచ్చింది. ఆ పహ్వారి బాబాకు నిలుకు వచ్చి అప్పుడు పహ్వారి బాబా ఏమన్నా అంటే, నువ్వు అలా పరిగెట్టుకు, బహుశా నీ అవసరాన్ని బట్టి వస్తువులు దొంగలిస్తున్నానని, నువ్వు నారాయణ స్వరూపుడు, నువ్వు వస్తువులు తీసుకో, నువ్వు ఇంటికి పట్టుకెళ్ళి ఉపయోగించుకోయి. అప్పుడు ఆ వస్తువులు నాకు విడిచిపెట్టేసి ఆ దొంగ వెళ్ళిపోయాడు. నీ దొంగతనాలు నానేం పోయాడు పహ్వారి బాబు చెప్పడు కదా. సర్వసాధారణం ఏంటంటే ఒక స్ట్రాంగ్ మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీక్ మైండ్ మీద ఉంటుంది, అది ఏ బ్రాంచ్లో అయినా సరే. అలాగే పహ్వారి బాబాను ఎప్పుడైతే చూచాడో ఆ దొంగ, ఇతని మాటలు ఎప్పుడైతే విన్నాడో, దొంగతనం చేస్తున్నప్పటికీ అది పహ్వారి బాబా కళ్ళతో చూస్తున్నప్పటికీ ఏమి జరగనట్టుగా ఎంతో ప్రేమగా మాట్లాడాడు. పైగా వస్తువులు తీసుకెళ్లి మీరు వాడుకున్నాను ఎప్పుడైతే చెప్పాడు పహ్వారి బాబా, అతనిలో ఎంతో మార్పు కలిగింది. నేను ఈ చరిత్ర అంతా చదివానని వివేకానంద స్వామి చెప్పాడు. మీరు చదివారా చూశారా దొంగ గురించి? ఆ దొంగను నేనే. మీరు పహ్వారి బాబా చరిత్ర చదివనున్నారు కదా, దొంగ దొంగవాడి గురించి చదివనున్నారు కదా మీరు, ఆ దొంగ ఎవరంటున్నారు? ఆ దొంగతనం చేసింది నేను. అతను దొంగతనాలు చేయటం మానేసి ఒక పెద్ద సెయింట్గా, వివేకానంద కూడా ఆశ్చర్యం కలిగేటువంటి సెయింట్గా, ఒక సేజ్గా అతను మారాడు. ఎంతో దొంగతనం చేసే సంస్కారం అతను ఉన్నప్పటికీ ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకున్న, అది కూడా ఒక వాసనే. దొంగతనం చేయటం అది కూడా ఒక వాసనే, అది అబద్ధమే. అది వాసనే కాబట్టి పోయింది, నిజమైతేనే పోతుంది, నిజమైతే పోదు, అది కూడా వాసనే కాబట్టి రాలిపోయింది. దొంగతనం చేయటం చిన్నప్పుడు అలవాటు అతని అంత బలమైనటువంటి వాసన, అంత లోతుగా ఉన్న వాసన, ఒకసారి ఒక మహాత్ముడు దర్శనం చేయటం వల్ల అంత రాలిపు. ఇటువంటి వాసన రమణ మహర్షి గారి తల్లికి పోలేదు. అది దొంగతనం చేసే వాసన పోయి రమణ మహర్షి గారి తల్లికి అంచేతి ఏంది, గురు నా అబ్బాయి నేను బ్రాహ్మణం అని ఒక కులానికి పరిమితం అయ్యే వాసన, గురు నా కొడుకు అనే వాసన అవి జీవితం పొడిగిన ప్రయత్నం చేసిన పోలేదు. అప్పుడు చివరి క్షణంలో ఈ అనుగ్రహాన్ని ప్రవేశపెట్టి ఆ రకమైన వాసన నుండి తీసేసు. దేవుడి వేరు అనుగ్రహం ఏ కాదు, దేవుడికి మరొక వేరే గ్రేస్ అనుగ్రహం. ఈ వాసన తీయటం కోసం, తల్లిలో ఈ వాసన తీయటం కోసం ఎంతో కఠినంగా మాట్లాడేవారు. ఇంకేటో ఆవిడ కళ్ళని వెలికిన వైపు తిప్పడం కోసం, నా పట్ల మా అబ్బాయి ఇంత కఠినంగా ఉన్నాడో, ఆవిడ ఎంతో రోధించింది, ఆవిడ ఎంతో దుఃఖపడింది. అప్పుడు భగవంతుడు ఎవరో చెప్పేవారు మీ తల్లిదండ్రులతో దుఃఖపడుతున్నారని, దుఃఖం చాలా అవసరం, ఆవిడ మనసులో చాలా దుఃఖం ఉంది, ఆ దుఃఖం అంతా బయటికి పోవాలి, అది నొక్కుతుంది కానీ కట్టడు. ఆ మనసులోని కులానికి సంబంధించిన వాసనలు, ఈ మతానికి సంబంధించిన వాసనలు, ఈ మడికి సంబంధించిన వాసనలు ఎన్ని గూడి కట్టుకుని ఆవిడలో ఉన్నాయి. ములక్కాడు తింటే మోక్షం రాదను, ఇందులో చూస్తే మోక్షం రాదను, ఇటువంటి వాసనలు ఎన్నో రోజులు ఉన్నాయి. ఇవన్నిటిని కట్టించడం కోసం, ఇవన్నిటిని బయటని తీసి కాల్చడం కోసం కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. నేను కఠినంగా మాట్లాడుతున్నాను మనిషి ముఖ్యం కాదు, ఆవిడ మనసులో ఉన్నటువంటి ఈ సంస్కారాలు ఈ వాసనలు ఆయన బయటకు ఇచ్చేయడం కోసం ఎలా చేస్తున్నానని చెప్పారు. విశ్వాంతిని లేకపోతే ఒక చిన్న తలంపు కూడా బయటకు పోతుంది. ఈశ్వరుని కంటే కూడా గురువు గొప్పవాడని చెప్పారు మన శాస్త్రం. ఎందుకు చెప్పారు కారణం? ఈశ్వరుని కంటే పెద్ద స్థానం ఇచ్చారు గురువు. ఇంకా ఈశ్వరుని ఏ విధంగా తెలుసుకోవాలో దారి చూపించే గురువు కాబట్టి ఈశ్వరు కంటే ప్రథమ స్థానం గురువు ఇచ్చారు మన శాస్త్రం. ఆ గంగారావు శనే ఒకసారి ఆ మహాత్ములకు దృష్టి పడి శనివ సేయం కలిపి ఒక ప్యూరిఫైడ్ సోల్ యొక్క సాంగత్యం వల్ల అతనికి మార్పు వచ్చింది. మంచిది మన పెద్దవాళ్ళు ఏం చెబుతారండి, సత్పురుషుల యొక్క సహవాసం విడిచిపెట్టద్దని, అది చాలా ముఖ్యం లైఫ్ లో. అది కూడా సాధన ఒక
భాగం. చిన్నతను జాగృతి చేసి జ్ఞాన జ్యోతిని వెలిగించి జగతికి కమ్యం చూపిన గురుదేవా, నీ కృపకు కృతజ్ఞతతో నీ చేయు నీతి పాపాభిషేకమును కైకొనుమా నా గురు దక్షిణగా.